शश्वत् साधनं तद्वदाधुना चिन्तामणिर्लोकसुखम् सुरद्रस्वर्गसम्पदाम् प्रयच्छति गुरुप्रीतो वैकुण्ठम् योगि दुर्लभम्। సూత ఉవాచ. ఇంతవరకు చదువుకుందాం మనం. చదువుకుంటున్న మనం అందరము నిరంతరము ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది చదువుకుంటున్నటువంటి వ్యక్తులు లేక సమూహాలు, ఇదివరకు భాగవతం చదువుకుంటున్నటువంటి వ్యక్తులు ఒకే ఉద్దేశ్యంతో కూర్చుని చదవటం లేదు. ఇదివరకు చదువుకునే వాళ్ళు వాళ్ల వ్యక్తిగతమైనటువంటి ముక్తి కోసము, వాళ్ల వ్యక్తిగతమైనటువంటి సుఖాల కోసము, లేకపోతే వాళ్ల వ్యక్తిగతమైనటువంటి బాధలు పోగొట్టుకోవటానికి చదివారు దీన్ని. శ్రేయసాం యద్భవే శ్రేయ, శ్రేయస్సులన్నిట్లోకి కూడా ఏది శ్రేయోదాయకము, పావనానాంచ పావనం, పవిత్రం చేసే వాటన్నిట్లంటి కూడా ఏది పరమ పవిత్రముగా మనల్ని మార్చగలదో కృష్ణ ప్రాప్తికరం శశ్వత్, కృష్ణ చేతనత్వాన్ని ఏది తక్షణం ఇచ్చేయగలదు, కృష్ణుణ్ణి కాదు కృష్ణ చేతనత్వాన్ని ఏది తక్షణం ఇచ్చేయగలదో తత్ సాధనం వద అధునా, ఆ సాధనాన్ని ఇవాళ చెప్పు అని అడుగుతున్నాడు అక్కడ. కానీ ఇవాళ ఆ సాధనం అడగటం లేదు మనము. ఈ భాగవత పారాయణ యొక్క ఉద్దేశాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది పారాయణ చేస్తోంది ఎందుకు అంటే రేపు ఈ విద్య తప్ప ప్రపంచంలో ఇంకా విద్య ఉండకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో మనము ఈ సాధన మొదలెట్టాము. భాగవత విద్య తప్ప, ఆధ్యాత్మ విద్య తప్ప ఇంకా ప్రపంచంలో ఇంకొక విద్య ఉండకూడదు. చూసి దానికి ఇప్పుడే ఎందుకు ముహూర్తం పెట్టుకున్నాం మనం? ఇదే విద్య ప్రపంచానికి అందజేయాలి అని ఋషులు కూడా కోరుకుని ఉండవచ్చు కదా, మరి వాళ్ళు ఎందుకు కోరుకోలేదు, మనం ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నాం? అంటే ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం కోరుకునేది కూడా వాళ్ల కోరికలే. తేడా ఏంటి అంటే గురువు యొక్క కోరికకి అనుగుణ్యంగా కనుక నువ్వు మారిపోతే అది నీ కోరిక అవదు, అది గురుచేతనత్వం యొక్క కోరిక అవుతుంది. గురుచేతనత్వం అన్నా కృష్ణ చేతనత్వం అన్నా ఒకటే. ఏంటి ఆ చేతనత్వం యొక్క ఉద్దేశ్యము? ప్రస్తుతానికి మనకి తెలియదు. జైల్లోనే పుట్టి జైల్లోనే పెరిగి జైలే మొత్తము అనుకున్నటువంటి వ్యక్తికి జైలు బయట జీవితం ఎలా ఉంటుందో అనేది అర్థము కాదు. కృష్ణుడి యొక్క తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు, జైల్లోనే ఉన్నారు, జైల్లోనే కృష్ణుడు పుట్టాడు, జైల్లోనే కృష్ణుడు పుట్టి కంసుణ్ణి చంపనంత వరకు జైల్లోనే ఉన్నారు. అంచేత మనకి జైలు బయట జీవితం ఎలా ఉంటుందో అర్థం అవుతుంది అనేటటువంటి ముందు అపోహ మనం మానేయాలి. అదొక చాలా పెద్ద రోగం ఉంది అసలు పండితుల దగ్గర నుంచి పామరుల వరకు. రోగం ఏంటి అంటే మీకు అర్థమైపోయింది గురువు ఏం చెప్తున్నాడు అని, మీకు అర్థం కాదు. అందుకే చాలా రహస్యమైనటువంటిది నేను చెప్తున్నాను అంటాడు. రాజవిద్య రాజగుహ్యం అని భగవద్గీత 9వ అధ్యాయం చెప్తాడు. కమెంటరీస్ మీద కమెంటరీస్ మనం చెప్పుకుంటాం, కానీ ఏ రహస్యం అర్థమైంది మనకి? అర్థమైపోయింది అంటాం మనం. అర్థం కాలేదు అంటే ఆత్మ గురించి అర్థమైపోయింది అంటాం, ఆత్మ గురించి అర్థం కాకపోతే వైకుంఠ లోకం అర్థమైపోయింది అంటాం, సత్యలోకం అర్థమైపోయింది అంటాం. ఇక్కడ ఒక పావం కనిపిస్తే ముందు పరిగెడతాం, ఆ లెక్చర్ ఇచ్చేవాడే ముందు పరిగెడతాడు. భావం అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. ఇక్కడ మనం చేరినది ఈ ఆధ్యాత్మిక విద్య యూనివర్సిటీస్లో ఏకైక విద్యగా చలామణి అవ్వాలి అనే దానికి కారణం చెప్తున్నాను నేను. ఎందుకు కూర్చున్నాము మనం? ఇంతకంటే గొప్ప లక్ష్యం మీకు మీ జీవితాల్లో దొరకదు అని అర్థం కనుక మీరు చేసుకోగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. మీ జీవితాలు మారినా మారకపోయినా జరిగే సంఘటన గ్యారంటీగా జరుగుతుంది. తర్వాత మీరు మిగతా వాళ్ళ వెనకాతలు వెళ్తారా? నాకు మా కాలేజీలో నేను కొత్తగా చేరిన కొత్తలో ఒకతను నాతో ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నేను క్రేన్ సుబ్బారావు గారు ఒకేసారి ఒకప్పుడు వ్యాపారం మొదలెట్టామని. తేడా అర్థమైందా? ఒకేసారి మొదలెట్టారు, నిజంగానే ఒకేలాగా మొదలెట్టారు, ఒకే స్థితిలో మొదలెట్టారు, ఒకే స్థితిలో. తేడా ఎక్కడొచ్చింది? ఈయన ఒక్క పొడి వ్యాపారంతో పాటు ఇంకో 20 వ్యాపారాలు పెట్టుకున్నాడు. ఇది కాదన్నది, అది కాదన్నది, ఇది కాదన్నది, చివరికి మా కాలేజీలో ఎక్కడో ఒక పంట పనిచేస్తున్నాడు. అతనితో పాటే ఆల్మోస్ట్ కలిసి మొదలెట్టినటువంటి ఒక వ్యక్తి ఎంత ఎత్తుగా ఎదిగాడు అంటే, 1 కోటి రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలంటే 1 రెండు చెత్తలు ఇచ్చేస్తాడు ఇన్కమ్ ట్యాక్స్. అంచేత నిర్ణయాలు మీవి, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది నా నిర్ణయం ఏదో నేను చేసేసుకునే ఉన్నాను. నేను మీరు కూడా కలిసి అలాగ ప్రయాణించగలరా? కలిసి ప్రయాణించటంలో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది పిరికి వాళ్ళు ఈ దారికి వద్దామని ప్రయత్నం చేస్తుంటారు. జీవితంలో పనికిరాని వాళ్ళు, జీవితంలో ఏ విధమైనటువంటి స్థాయిని పొందలేనటువంటి వాళ్ళు, జీవితాన్ని జీవించటం చేత కానిటువంటి వాళ్ళు, 10 మందితో కలిసి జీవించలేనటువంటి వాళ్ళు. ఇక్కడ ఉద్దేశం ఏంటి? అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం. మానవ జీవితంతోనే కాదు, దోమతో, కుక్కలతో, వాటితో కూడా తాదాత్మ్యం చెందగలిగేటటువంటి చేతనత్వం ఆ కృష్ణ చేతనత్వం. దానికి ఈ కాలంలోనే మన ముందే జరిగినటువంటి వ్యక్తిత్వాలున్నాయి. సాయి, సత్యసాయి, లారీ మాషయ, అరవిందో, సివివి, వీళ్ళందరూ కూడా ఆ చేతనత్వం వాళ్లే. అంచేత కలిసి జీవించటం చేత కానటువంటి వాళ్ళు అఖండ మండలాకారం స్థితి ఏం అర్థం చేసుకోగలరు? మీకు అర్థమైపోయింది అనిపిస్తోంది, అది తప్పు, అది మీరు అర్థం చేసుకోండి. అర్థమైపోయింది అనిపించటమే కాకుండా మనకి వచ్చినటువంటి ఆ సంకుచితమైనటువంటి ఆలోచనని ఇతరుల మీద రుద్దుతాం. అది చెయ్యకండి. మనకి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. లక్ష్యం ఒకటి ఉంది. ఎలాంటి లక్ష్యము అంటే, ఈ క్యాన్సర్ రీసెర్చ్ లాగా అనేక ఇన్స్టిట్యూట్స్ లో క్యాన్సర్ కోసం మందు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి తెలుసు క్యాన్సర్కి మందు ఏంటో? ఎవరికి తెలీదు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. అంతవరకు డౌట్ లేదు కదా. కానీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఇవాళ కాకపోయినా రేపైనా మందు తెలుస్తుంది. మనకి తెలియదు. ఇంకేంటి, దాని గురించి ఆలోచన లేదు కనుక. ఇంచేత ఇక్కడ నేర్పబడుతున్నటువంటి ఆధ్యాత్మిక విద్య యొక్క తేడాని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది తప్ప నాకింకేమీ అక్కర్లేదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహం. అనేసరికల్లా అవుతే మా ఇంటి పనులు చూసుకోవాలా అక్కర్లేదా? అబ్బాయి ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోవాలా పట్టించుకోక్కర్లేదా? పిల్లలు పెళ్లిళ్ళు చేయాలా అక్కర్లేదా? గురువుల జీవితం చూడండి. వాళ్ళు ఏం చేశారు? శ్రీరామ శర్మ ఆచార్య మథుర నుంచి హరిద్వార్కి వెళ్లే ముందు వాళ్ళిద్దరు కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసి వెళ్లారు. గురువుల జీవిత చరిత్ర చూడండి. వాళ్ల భోజనానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. వాళ్ళు గురువు గారు మాతాజీ ఆశ్రమం పెట్టినప్పుడు వాళ్ల డబ్బుతో ఆశ్రమం పెట్టుకున్నారు. ఆవిడ నగలు అమ్మేసి జమీందారీ బాండ్స్ మీద వచ్చినటువంటి డబ్బుని గురువు గారు ఆశ్రమంగా మార్చుకున్నారు. వాళ్ళు తినటానికి ఉంది. ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు అలాగే జీవించి ఉండేవాళ్ళు. అర్థం చేసుకోండి మీరు. గాయత్రి పరివారం రాకపోతే గురువు గారి మార్గం ఏది దారి తప్పేది కాదు. కానీ బాధ్యతలు ఏది వదిలేశారు ఆయన? మీరు అదే అర్థం చేసుకోండి. వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎంతమందిని అడిగారు ఆయన? అబ్బాయిని వెతకటానికి గురువు గారు. చివరికి 1971లో నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా, నేను కూడా కాస్త జాగ్రత్తగానే వెళ్ళాను గురువు దగ్గరికి. ఆ బాధ్యత నా మీద పెట్టకుండా ఆయన బాధ్యతలన్నీ తీర్చేసుకున్నాడని తెలిసాకే వెళ్ళాను నేను. కానీ గురువులు జీవితాన్ని అర్థం చేసుకోండి. మీరు మీరు ఎలా జీవించాలి అనేది బాధ్యత రహితమైనటువంటి జీవితము, ఇతరులకి మీరు బరువుగా ఉండేటటువంటి జీవితము, ఇతరుల మీద ఆధారపడేటటువంటి జీవితము, ఇతరులకి బాధ కలిగించేటటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వ్యక్తులు భాగవతానికి తగరు. మీరు అది టెస్ట్ చేసుకోండి ఇప్పుడు కూడా. అది మీకు పూర్తిగా అర్థమవుతే ఈ చేతనత్వం చాలా సులభంగా వస్తుంది. ఒక రోజులోనే వచ్చేస్తుంది అంటాడు ఇందులో. కానీ మీకు ఒక రోజులో వచ్చేస్తే మీ జీవితం ఏ స్థాయిలో ఉండాలి? సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత స్థాయిలో ఉండాలి తప్ప. నా తలనొప్పిగా ఉంది మాస్టర్ అని మళ్ళీ నాకు ఫోన్ చేయకూడదు, నేను మీకు ఫోన్ చేయాలి. బాబు నాకు కాస్త హెల్ప్ చేయి, నువ్వు అప్పుడు ఏదో నువ్వు నాకు ఫోన్ చేస్తూ ఉండేవాడివి కదా, కాస్త గుర్తు చేసుకో రామకృష్ణ నేను ఒకడు ఉన్నాను, గుర్తుందా నీకు? అంటే ఎక్కడుందబ్బా ఈ అఖండ చేతనత్వంలో నువ్వు బచ్చావి అని మీరు అనాలి. ఆ చేతనత్వం అంతేగా, శ్రీరామ శర్మ ఆచార్య చేతనత్వం అయినా ఈ అనంతమైనటువంటి చేతనత్వంలో చిన్న కణమేగా. ఊహించండి ఎంత చిన్న కణం అది. మనకి ఆయన చాలా పెద్ద గురువు, కానీ ఆయన గురువు గారి ముందు వీడు కోతే గాని హనుమంతుడు అన్నాడు. గురువుల యొక్క జీవిత చరిత్ర చదువుకోండి. పక్షే ఎవరన్నాడు పక్షని ఆయన గురువు? శ్రీరామ శర్మ ఆచార్య. వీడు పక్షే వీడు, కానీ పర్వాలేదనే మంచి పక్షి వీడు. ఇంకా ఏమన్నాడు? మూడోది ఉంది ఇంకోటి, ఇంకోటి ఉంది. అంచేత ఎప్పుడు మూడు 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 వస్తాయి. అలాగే నా శిష్యుడే కాని మీ శిష్యుడు కూడా అన్నాడు. నా పనే కాదు మీ పని కూడా చేయగలడు అనేటటువంటి చేతనత్వం అది. ఎవరిది? శ్రీరామ శర్మ ఆచార్య గురువు గారిది. ఇంకా ఆ గురువు చేతనత్వం ఆయన ఫోటో మేము పెట్టేసుకుంటాం అంటే కుదరదు. కానీ ఫోటో పెట్టుకున్నారు అంటేనే మీరు అదృష్టవంతులు కదా. ఏ హృతిక్ రోషన్దో, అమితాబ్ బచ్చన్దో, ఇంకా ఎవరు హీరోయిన్ పేరు నాకు గుర్తు రావటం లేదు, వాళ్ళతో పెట్టుకోకుండా వీళ్ళది పెట్టుకుంటున్నాం. తప్పేమి లేదు, అది పెట్టుకోవటము తప్పు కాదు. ఇంకేతంటే హీరోయిన్ కి హీరోయిన్ హీరో గురించి అందరికీ తెలుసు, మన గురించి ఎవరికి తెలియదు. ప్రాబబ్లీ శ్రీరామ శర్మ ఆచార్య గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ మాధురి దీక్షిత్ గురించి అందరికీ తెలుసు. అంచేత వాళ్ళ చేతనత్వం యొక్క వికాసాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళు చిన్న వ్యక్తులేం కాదు. వాళ్ళు ప్రపంచం అంతా ఈ ఫిల్మ్ యాక్టర్స్ గురించి తెలుసు కదా, అంటే వాళ్ళ చేతనత్వం ఏ స్థాయిదో మీరు ఊహించుకోండి. కేవలం వాళ్ళు సినిమా యాక్టర్లు కాబట్టి వాళ్ళు చిన్నవాళ్ళనే అనుకోకండి. వాళ్ళ ఫోటోలు ఉత్తునే ఉంటున్నాయి ఏంటి మీ ఇళ్లలో? మేము పెట్టుకోలేదు మాస్టర్, ఏదో క్యాలెండర్ లో గ్యారంటీగా ఉంటుంది మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా. సర్వవ్యాపకత్వం ఆ భావం అర్థం చేసుకోండి అని చెప్తున్నాను నేను. అంచేత ఈ చేతనత్వంలోని మార్పు అర్థం చేసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారి. మనం చేతనత్వం గురించి మాట్లాడగలిగేటటువంటి స్థితికి వచ్చాం మనం. ఇది వరకు చేతనత్వం గురించి మనం మాట్లాడలేకపోయాం, మనం అర్థమయ్యేది కాదు. అంచేత చేతనత్వ విజ్ఞానం అనేటటువంటి ఒక చేతనత్వ టెక్నాలజీ ప్రపంచంలో రాబోతోంది, కానీ వెతుక్కుంటున్నారు విదేశాల్లో చేతనత్వ టెక్నాలజీ గురించి. సైంటిస్ట్ అందరూ కూడా, సైకాలజిస్ట్ అందరూ కూడా ఈ చేతనత్వ విజ్ఞానం గురించి వెతుక్కోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో అది రెడీమేడ్ గా ఉంది. భాగవతం అనేటటువంటి పేరుతో, రామాయణం అనేటటువంటి పేరుతో, మహాభారతం అనేటటువంటి పేరుతో రెడీమేడ్ గా ఉన్నాయి. ఇది రెడీమేడ్ గా ఉండటమే కాకుండా ఆ చేతనత్వ విజ్ఞానం యొక్క అవధి ఎంత విస్తృతంగా ఉంది అంటే రామాయణ మహాభారత భాగవత కథలు తెలియనటువంటి భారతీయుడు ఎవడు ఉండడు, ఎవడు ఉండడు. ఎలా తెలుసు మీకు ఈ కథలన్నీ? టెక్స్ట్ బుక్ చదివారా మీరు? ఎవరైనా టీచర్ వచ్చి మీకు చెప్పాడా? ఓ స్కూల్లో ఏమైనా నేర్చుకున్నారు మీరు? ఇంకా స్కూల్లో ఇప్పుడు నేర్చుకుంటే ప్రమాదం కూడా, మీరు సెక్యులర్ అవరు, మీరు నాన్ సెక్యులర్ అయిపోతారు, చాలా ప్రమాదం ఈ మాటలంటే. అంత దుస్థితిలో ఉన్నాం, అది తప్పు అని మాట్లాడలేకుండా ఉన్నాం డెమోక్రసీలో. మళ్ళా డెమోక్రసీ అంటాం మనం, అంటే అర్థం ఏంటి? అది మీకు ఒప్పనే అనిపిస్తోంది, లేకపోతే అది ఎప్పుడూ ఎగిరిపోయి ఉండేది. అది దేని గురించి చెప్తున్నాను అర్థమైందా? నేను సెక్యులరిజం గురించి చెప్తున్నాను. ఎంత మూర్ఖత్వమైనటువంటి పరిస్థితి, ఎంత పరమ నీచమైనటువంటి జీవితాలు జీవిస్తున్నాము. ఇటు తల్లిదండ్రులకి అర్థం కావటం లేదు, స్టూడెంట్స్ కి అర్థం కావటం లేదు. చదువు రానటువంటి వాళ్ళు చదువు చెప్పే వాళ్ల మీద ఆధిపత్యం, అది ఎంత ఫూలిష్నెస్ అర్థమవుతోంది కదా మీకు. మరి అవడు నోరెత్తడే, డెమోక్రసీ అంటున్నాం కదా, అలాంటి స్థితిలో కాన్షియస్నెస్ టెక్నాలజీ మీరేం చెప్తారు? మీరు మామూలు విద్య చెప్పటానికే 10వ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లవాడు ఉంటే, చదువు రానటువంటి వాడి తండ్రి చదువు చెప్తున్నటువంటి పిల్లవాడిని గురువుని క్వశ్చన్ మార్క్ చేయొచ్చు, ఎందుకు నువ్వు చెప్పటం లేదని. అంతకంటే మహానుభావులు ఉన్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో, పర్సంటేజ్ ఆఫ్ పాసులు కావాలట, వాళ్ళకి పాసింగ్ పర్సంటేజ్ ఎక్కువ వాళ్ళ, ఎంత దద్దమ్మలు ఊహించుకోండి వాళ్ళు. పాస్ పర్సంటేజ్ మీరు నిర్ణయించగలరా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఎవడు మాట్లాడు? వాళ్ళు మినిస్టర్లు, చాలా గొప్పవాళ్ళు, దద్దమ్మలు వాళ్ళు ఏమవుతాయి ఏంటిట? ఈ విషయం వాళ్ళకి రాదు కదా, వాళ్ళు దద్దమ్మలేవాళ్ళు, తెలియని విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు. మరి తప్పవరిది మీదే. అది ఆ చేతనత్వం మీలో రావటానికి చెప్పేటటువంటి క్లాసులు ఇవి. సన్యాసులు అయ్యేటటువంటి క్లాసులు కాదు, బాధ్యతలు తప్పించుకునేటటువంటి క్లాసులు కావు ఇవి. మీరు ఎదిరించి పోరాడగలగాలి. అర్జునుడికి చెప్పినటువంటి క్లాసులు ఇది. కృష్ణం వందే పృథాసుతం. అర్జునుడికి చెప్పేటటువంటి విషయాలు బాధ్యతల నుంచి పారిపోయే విషయాలు ఎలా అవుతాయి? ఆ స్థితికి ఎదగటానికి కావలసినటువంటి చేతనత్వ విజ్ఞానాన్ని ఈనాడు భూమి మీద దింపాలి అనేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం ఇంచేత మా కాలేజీలో ఒకప్పుడు సంస్కృతం లేదు, సంస్కృతం టీచర్ లేదు. సడన్ గా సంస్కృతం చదివిన ప్రతి కుర్రాడికి 90 మార్కులు వచ్చేస్తున్నాయి, కానీ వాడికి సంస్కృతం అంటే ఏంటో తెలియదు, అది వేరే విషయం. ఇప్పుడు ఏమైంది, ప్రతి స్కూల్లోనూ సాంస్క్రిట్ టీచర్ ఉన్నాడు, ప్రతి కాలేజీలోనూ. ఎందుకున్నాడు? మార్కులు ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే చదవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు కనుక. అంతేగా, మార్కులు ఎక్కువ వస్తాయని చదువుతారు, దేనివల్ల చదువుతారు అది వేరే విషయం. అలాగే ఈ విద్యని కనుక చదువుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళని కనుక మనం ఏర్పరచగలిగితే ఖచ్చితంగా ఈ విద్య మాత్రమే మిగులుతుంది. అప్పుడు మిగతా విద్యలు అనవసరం. ఎందుకు మిగతా విద్యలు అనవసరం? డాక్టర్ నయం రోగం నయం చేయలేడు, ఎక్కడికి వెళ్తాం? సాయి దగ్గరికి వెళ్తాం. ఉద్యోగం దొరకటం లేదు, రికమెండేషన్ చేయించుకుందాం, మినిస్టర్షిప్ పోయింది, వాడెక్కడ పోతాడు? సాయి దగ్గరికి పోతాడు. ఫ్యాక్టరీ పెట్టాలి, అనువైన జాగా ఎక్కడుంది? ఎవరిని అడుగుతాడు? గురువుని అడుగుతాడు. కానీ ఇంత అద్భుతమైనటువంటి చేతనత్వం ఉన్నా ఈ చేతనత్వం మాకు అక్కర్లేదు అనేటటువంటి మానసిక స్థితి వల్లే ఇలా ఉంది. మనం ఇందాక చెప్పిన ఉదాహరణ చెప్పాను కదా, చదువు రానివాడు చదువుకున్న వాడి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి రోజుల్లో మీరు జీవిస్తున్నారు కనుక మీ ఆలోచనలు అలాగే ఉంటాయి, భ్రష్ట పెట్టినటువంటి ఆలోచనలు. మరి మారాలిగా, రావణాసురుడు పట్టుకుని చావుకొడుతూ ఉంటే ఋషుల్ని, ఋషులు నోరు మూసుకు ఊరుకున్నారా? నోరు మూసుకునే ఊరుకోలేదే, జైల్లో పెట్టి చావుకొడుతున్నాం కూడా అతన్నేం పూజించలే, కానీ ఎదురు తిరగలేవాళ్ళు. ఇంకంటే అది వాళ్ల పని కాదు, ఋషుల పని కాదు, అది ఋషుల పని ఎదురు తిరగటం కాదు. కానీ మరి ఋషుల పని ఏంటి? ఏది సత్యము, వాళ్ళు అలా జీవిస్తూ బయట ప్రపంచం అలా జీవించినా జీవించకపోయినా వాళ్ళు అలాగే జీవించారు. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నాడు, రాక్షసులు వస్తున్నారు, యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నాడు. యజ్ఞం మానేరా? మానలేదే, ఎప్పుడు మానలేదు యజ్ఞం. మరి అడ్డు తగులుతూనే ఉంది కదా, విశ్వామిత్రుడు యొక్క యజ్ఞానికి అడ్డు తగులుతూ ఉంటే మీరు పొద్దున్న నిద్ర లేవలేదు కనుక యజ్ఞం మానేస్తారు ఓ రాక్షసుడు. అప్పుడు ఏం చేశాడు మరి విశ్వామిత్రుడు? చూశాడు 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 చూశాడు, చివరికి కాలము ఆసన్నమైన తర్వాత, మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోవాలి, కాలము ఆసన్నమైన తర్వాత దశరథుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేమన్నాడు? నీ కొడుకు కావాలన్నాడు, నువ్వద్దన్నాడు. అంటే మన పిల్లల్ని మంచి మార్గం వైపు తోయగలిగే దమ్ము ఉందా, లేకపోతే అందరూ ఏమనుకుంటున్నారో అదే చేస్తావా నువ్వు? అదేగా జరిగింది అక్కడ, నేను పంపించలేను నా కొడుకుని రాక్షసులతో యుద్ధం చేయడానిక, ఇంజనీర్ని చేస్తాను లేకపోతే ఇంకోటేదో చేస్తాను. పెద్ద మీరు చేస్తే వాడు అయిపోయే అహంకారం మళ్ళా మీకు, మీరు నిజంగా చేయగలరా మీ అబ్బాయిని ఇంజనీర్? ఏమో నాకు డౌటే. వాడు అదృష్టం బాగుండి అవ్వాలి తప్ప, వాడు అదృష్టం బాగుండి అవటమే తప్ప ఈ చదువుల వల్ల అవడు వాడు, అది కూడా అర్థం చేసుకోండి. ఈ చదువుల వల్ల వాడే అవలేదు, వాడు అదృష్టం బాగుంది అవుతాడు అంతే. అలాగే దశరథుడు అడిగాడు వచ్చి విశ్వామిత్రుడు, ఇలా కాలాన్ని మార్చాలి, ఆసరి ప్రవృత్తులు ఎక్కువైపోయాయి, నీ వల్ల ఏం అవదు, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు రాక్షసులతో యుద్ధం చేశావు ఒకప్పుడు, దేవదాను యుద్ధంలో కలిసి యుద్ధం చేశాడు దశరథుడు, అయినా దశరథుడిని ఒప్పుకోలేదు ఆయన, నీ కొడుకు కావాలన్నాడు. అంటే ఏంటి, కొడుకు అంటే మీ యొక్క మానసిక స్థితి, మీ యొక్క మానసిక స్థితి మీ యొక్క కుమారుడు, మీ యొక్క కుమారుడిని ఎటు తోస్తున్నారు, మీ మానసిక స్థితిని ఇప్పటికి కూడా మీకు దమ్ములేదు, ఈ విద్య నేర్చుకుందాం మేము చాలు మాకు జీవించడానికి, రెండు పూట్ల తిండి తినగలం చాలు, ఇంకా మేము ఇంకేం ఆలోచించము, ఈ భాగవత విద్యనే నేను నేర్చుకుంటాం అనే దమ్ము ఎవడికి లేదు, తినటానికి ఉన్నవాడు నాకు ఇంకేం అక్కర్లేదు, ఈ మార్గంలోనే ఉంటానని లేడు. అప్పుడు వశిష్ఠుడు ఉన్నాడు పక్కన అదృష్టవశాత్తు, ఏం చెప్పాడు, నువ్వు మూర్ఖుడివి, నీ వల్ల ఏమవుదు, ఏదైనా అవుతే అది రాముడి వల్లే అవుతుంది, అది అవుతే అక్కడ కూడా క్వశ్చన్ మార్కే అవుతుందని వాళ్ళు అని నమ్మలేదు, అవుతే రాముడి వల్లే అవుతుంది అంటే పంపించాడు. భావం అర్థమవుతుంది కదా, ఆ సాహసం కావాలి. నిర్వీర్యులైనటువంటి వ్యక్తులు భాగవతాన్ని ఏం చేయగలరు, కొన్ని అలవాట్లు మార్చుకోలేనటువంటి వాడు జీవితాన్ని మార్చేసుకుంటా ఉంటాడు. నా దగ్గరికి వచ్చి వాడు భోరమని ఏడ్చేశాడు, మాస్టర్ ఇంకా నాకు భగవద్ దర్శనం కాదా అని. వాడిని చూసి నేను ఏడ్చేశాను, ఎందుకో తెలుసా, అంత ఏడుపు నాకు రాలేదే అని. నాకు ఏడుపు ఇప్పటికీ లేదు, భగవద్ దర్శనం అయ్యేటటువంటి బాధ ఇప్పటికీ నాకు జీవితంలో లేదు, నాకు దేవుడు అక్కర్లేదు కూడా. మీకు కావాలంటే మీరు తీసుకోండి దేవుణ్ణి, ఒక పోటీదారుడు తగ్గుతాడు మీకు. ఏడ్చేశాడు, అంతా చెప్పాడు, ఏంటో మాస్టర్ అంతా బాధే ఉంది కానీ సిగరెట్ తాగటం మానలేకుండా ఉన్నాను. దేవుడు దర్శనం కావాలి వాడికి, ఏడ్చేస్తున్నాడు వాడు కానీ సిగరెట్ మానుకోలేడు. నమ్మమంటారా, మన నీచత్వం అర్థమవుతోందా? అసలు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి మీ చేతలకి ఎంత తేడా ఉందో అర్థమవుతోందా మనకి? దైవ దర్శనం కాలేదని ఏడుపు నిజమా, సిగరెట్ తాగలేకపోయిందనే బాధ నిజమా? సిగరెట్ కాకపోతే టీ, టీ కాకపోతే కాఫీ, మీరు కారణం ఏదైనా చెప్పుకోండి. ఇది మంచిది కాదు అని తెలిసిన తర్వాత దాన్ని వదలలేనటువంటి మానసిక స్థితి ఆసురీ ప్రవృత్తి. అది అర్థం చేసుకోండి, ఆసురీ ప్రవృత్తి అంటే ఏంటో అర్థం. ఇది మంచిది కాదు అని అర్థమైపోయింది మనకి, అయినా మానలేకుండా ఉందని మాస్టర్. మరి అలాంటి వాళ్ళకి మార్గం ఏదైనా ఉందా అంటే ఇదే మార్గం చెప్తున్నాడు ఇక్కడ. ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాసురతాం గతః క్లేశా క్రాంతస్య తస్యేవ శోధనే కిం పరాయణం. ఓ ధ్రువుడు, ఓ ప్రహ్లాదుడు, చాలా గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళు. ఓ వాల్మీకి, వాళ్ళు గొప్పవాళ్ళు అయితే మేము అవ్వలేమని మేము చెప్తూనే ఉన్నాంగా. ఒకసారి డిస్కషన్ వచ్చింది ఒక ట్రైన్ లో కంపార్ట్మెంట్ లో, నేను ఎక్కిన కంపార్ట్మెంట్ లోని టికెట్ కలెక్టర్ ఒకడిని పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు, ఏమయ్యా నీ దగ్గర టికెట్ ఉందా అని అడిగాడు అండి. లేదు అన్నాడు. టికెట్ ఎందుకు కొనలేదు అన్నాడు. కొనలేదు అన్నాడు. మళ్ళీ అడిగాడు, ఓసారి చెప్తే నీకు అర్థమవుతాయా, నేను కొనలేదు, ఏంటి తాగితే, మనది ఇలాగే ఉంటుంది, అవును నేను సిగరెట్ తాగటం మానను, ఏంటిట ఇంతకీ దాన్ని ట్రావెల్ చేయనిస్తావా చేయనివ్వా, చెయ్యాలా చేయక్కర్లేదా, మీ నిర్ణయం. కానీ కలియుగంలో అయితే టికెట్ లేకుండా మీరు ట్రైన్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో టికెట్ లేకుండా నువ్వు వెళ్ళలేవు, నువ్వు వెళ్ళలేవు, ఏ గురువు నిన్ను తీసుకెళ్ళలేడు. టికెట్ ఏంటి అంటే నీ అలవాట్లు మారడం. నేను అలవాట్లు మార్చుకోను కానీ మారాలి, అదే కలియుగం అంటే. ఏ ఘోరే కలవు ప్రాప్తో జీవశ్చాసురతాం గత క్లేశాక్రాంతస్య తస్యైవ. అలవాట్లకు బానిసలు అయిపోయారు కదా, మరోత ఇంకా వాళ్ళకి నిష్కృతి మార్గం లేదా, ఇంకా వాళ్ళు బయట పడలేరని అర్థమైపోతుంది కదా. నేను టికెట్ కొనలేదు అని చెప్పాను కదా, మళ్ళా అడుగుతానే. అలాగే నేను ఈ అలవాట్లు మార్చుకోలేను, మరి నన్ను ఏం చేయమంటాం, దానికి భాగవతం ఇది. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది, కానీ ఉపయోగపడటానికి మీ వైపు నుంచి ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం మీ ఆచరణలో కనిపిస్తూ ఉండాలి. ఆ ఆచరణలో ప్రయత్నానికి ఒక శ్లోకం మీరు ఖండత పట్టుకోండి, చింతామణి లోక సుఖం సురద్రుః స్వర్గ సంపద ప్రయచ్ఛతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఈ గురు చేతనత్వ విజ్ఞానమే మనం చదువుతున్నాం, ఇప్పుడు చదువుతోంది ఇది. భాగవతం అంతా కూడా జగద్గురు చేతనత్వం యొక్క విధి విధానాలు. జగద్గురు చేతనత్వం అంటే అందరు గురువుల యొక్క చేతనత్వము. గురువుల యొక్క చేతనత్వం అంటే అర్థం ఏంటి? అంధకారాన్ని పోగొట్టేటటువంటి చేతనత్వం. ఎదురుకుండా తాడు లేదు, పాము ఉంది అని కనిపిస్తూ కూడా మనం అటు వెళ్ళాం కదా, కానీ అది పాము కాదు తాడు అని నాకు తెలుసు. కానీ నా స్నేహితుడిని భయపడటానికి నేనేం చెప్తాను? నేను అక్కడ పాము పాము అంటాను, అప్పుడు స్నేహితుడు భయపడతాడు, నేను భయపడను. అర్థమైంది కదా? అలాగే ఇదంతా మాయా మాయా అని ఇతరులు భయపడటాన్ని మనం చెప్తున్నా తప్ప అది మనకు మాయ అనిపించడం లేదా నిజం అనిపిస్తుంది మనకి. అర్థమైంది? ఉదాహరణ, మీరు ఉత్తినే కబుర్లు చెప్పటానికి ఈ మాయా మోహము భ్రమ అంటున్నారు తప్ప మీకు ఆ మాయా మోహాలే చాలా ఎక్కువ ప్రీతి. కానీ ఇతరుల్ని బాధ పెట్టడానికి కానీ ఇతరులకి అడ్వైజ్ ఇవ్వటప్పుడు కానీ ఏం చెప్తాం మనం? ఇంటికే అంత బాధపడతాం, అంతా మాయే కదా. కానీ మన దగ్గరికి వచ్చేసారు కదా, అది సర్పరజ్జు భ్రాంతి అనే ఉదాహరణ అంతే తప్ప అక్కడ ఏముందో మనకి తెలియదు. మీరు ఉదాహరణ కూడా తలకిందరుగా అర్థం చేసుకుంటారు. బాబు నీకు మాయ లేదు అని అనిపించటం లేదు, కానీ ఉంది అంటున్నావు నువ్వు. మనం అందరం అంతేనా కదా? చాలా జాగ్రత్తగా ఈ ఉదాహరణ అర్థం చేసుకోండి. తర్వాత తర్వాత ఈ ఉదాహరణ మీదే మొత్తం భాగవతం ఆధారపడి ఉంటుంది. మొన్న ఒకడు నాతో చెప్తున్నారు, కరెంటు పోయిన రోజు రాత్రికల్లా మెలకుగా ఉన్నాం మేము, బాగానే ఉంది. మరి గురువు గారు కూడా అదే చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు నిరంతరం మెలకుగా ఉండాలి, మీరు ఇలాగా ఉండాలి అంటే అదంతా మనం ఎక్కడ చేస్తాం, ఇస్తే ఆయన ఇవ్వాలి కానీ మనకి ఆ మెలకువ. ఏ మెలకువ? ఈ ప్రపంచం నుంచి మెలకువ. ఈ ప్రపంచము మాయ అనేటటువంటిది నాకెట్టా వస్తుంది, ఆయన వచ్చి లేపాలి కానీ అని. మీకు చాలాసార్లు ఉదాహరణ చెప్పాను, పరీక్ష రోజుల్లో పిల్లలతో మీరు అనుభవించి ఉంటారు. రాత్రి 9 గంటలు పడుకుంటారమ్మా, 3:30కి లేపేయని. ఎందుకంటే నేను అలా పడుకున్న వాళ్ళలో ఒకండి, నేను 8:30కే పడుకునేవాడిని. వీళ్ళు 9 గంటలు పడుకున్నారు, సీనియర్స్ 1 గంట. అమ్మ లేపుతుంది 3:30కి, లేపి కూర్చోబెడుతుంది ఇంకొక అరగంట. మామూలుగా పొద్దున 8 గంటలు లేచాక అమ్మ మీద ఎగురుతాడు, లేపలేదేమని కదా. అలాగే భగవంతుడి మీద ఎగురుతాం, మాకు చెప్పలేదే అని, నాకు నిద్ర లేపలేదే, నాకు ఈ మోహంలో పడేసావు నువ్వు, నన్ను లేపి ఉంటే గనక నేను లేచేసి. అసలు ఈ వశిష్ఠుడు వాల్మీకి వాళ్ళు ఎంత అసలు దంచిపారేద్దును వాళ్ళని, నన్ను లేపలేదు నువ్వు, పరీక్ష టైం అయిపోయింది. కానీ ప్రతిరోజు రాత్రి భగవంతుడు మీకు నిద్ర ఇచ్చి చెప్తుంది ఏంటి? మీ నిద్రలో ఏ స్థితికి వెళ్తున్నారు మీరు? ఇదంతా లేని స్థితికేగా. మీరు నిద్ర పోయారు అంటే అర్థం ఏంటి? ఇదంతా లేని స్థితికి వెళ్తున్నారా లేదా? ఆ నిద్ర లేని స్థితికి మీరు వెళ్ళలేకపోయారు అనుకోండి, 2 రోజులు. మొన్న ఒకటో తారీఖు మొన్న కరెంటు పోయిన రోజు ఆ పాయింట్ మీద డిస్కషన్ వచ్చింది. అప్పుడు చెప్పే భగవంతుడు లేపలేకపోవటం ఏంటి, రోజు లేపుతున్నాడు కదా, 1 గంట 2 గంటల వరకు నిద్ర లేకపోయాక 2వ రోజు పొద్దున్న ఎలా ఉంది మనకి? చాలా బాగుంది కదా. కర్మం చాలక 2వ రోజు కూడా నిద్ర లేదనుకోండి మీకు, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? పిచ్చెక్కుతుంది. 3 రోజులు నిద్ర లేకపోతే మనిషి పిచ్చెక్కుతుంది అని సైంటిస్ట్ చెప్పేది. నిజంగా నిద్రపోకూడదు వాడు. ఒక మనిషిని కనుక మీరు పిచ్చెక్కించే తలుచుకుంటే మీరు పెద్ద కష్టాలేం పడుకోగలే, వాడిని పడుకోనివ్వకుండా చేయండి చాలు, పిచ్చెక్కిపోతున్నాడు. అంచేత ఈ బాహ్య జగత్ అంతా కూడా నీకు పిచ్చెక్కించేదే అని చెప్తున్నాడా లేదా? నన్ను నిద్ర పట్టడం లేదు అని నువ్వు బాధపడితే అర్థం ఏంటి? ఈ బాహ్య జగత్తుని మర్చిపోలేకపోతున్నాననేగా. నిద్ర పట్టడం లేదంటే అర్థం ఏంటి? అది నేను ఈ బాహ్య జగత్తుని మర్చిపోలేకపోతున్నాననే కదా అర్థం. బాహ్య జగత్తుని మర్చిపోలేకపోతే ఏమవుతుంది? నీకు కష్టాలు వస్తున్నాయి, పిచ్చెక్కుతోంది, అంతే కదా. అంటే ఏ జగత్ ఎక్కువ ముఖ్యమని అర్థమైంది మీకు? బాహ్య జగత్తా అంతర్జగత్తా? అని ప్రతిరోజు రాత్రి పాపం ఆయన పని కట్టుకుని మీకు నిద్రిస్తున్నాడు, మీరు నిద్ర అడగలేదు ఆయన్ని. అడిగాడు ఎవడైనా? నాకు తెలిసి నిజంగా పని చేయదలుచుకున్నవాడు ఎవడు నిద్ర అడగడు. పని చేయదలుచుకున్నవాడు మెలకుగా ఉన్నా నిద్రపోకపోయినా ఒకటే కనుక గొడవలేదు, అంతే కదా. చేత ప్రతిరోజు రాత్రి ప్రకృతి మనకి చెప్తోంది నువ్వు నిద్రపోతున్నావు లే అని. యా నిశా సర్వభూతేషు తస్యాం జాగ్రత్తి సంయమి. అంచేత రాత్రి మనకి మెలకువ యోగులకి. అర్థమవుతోంది బాహ్య జగత్తులో నువ్వు ఎంత సంపాదించుకున్నా అది మర్చిపోవలసినదే, అది మర్చిపోకపోతే నీకు సుఖము లేదు. అవునా కాదా? దీనికి ఇంకో అర్థం ఏమైనా చెప్పగలరా మీరు? లేపాడు 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 లేవలేదు, ఒకరోజు లేవు అది ఓపికి మెచ్చుకోండి. అందుకే అనంతుడని పేరేమో ఆయనకి. ఒకరోజు లేపాడు, రెండు రోజులు లేపాడు, 365 రోజులు లేపాడు, అలాగా 70 సంవత్సరాలు లేపాడు, లేవలేదు, ఒళ్ళు మండి కుదిపాడు, హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోతాం. మళ్ళీ అప్పుడు ఊరుకుంటావే ఏంటి మనం? మళ్ళీ ఇంకో శరీరానికి దూరుతాం, మళ్ళీ లేవం. అంటే ఇంతకీ భగవంతుడు నిద్ర లేపుతున్నాడా లేదా అనేటటువంటి ప్రశ్న చాలా మంది వేస్తూ ఉంటారు. చాలా గొప్పగా మేము అడిగాము, లేకపోతే మేము లేచిపోదు అని. ఆయన లేపుతోనే ఉన్నాడు, కానీ పిల్లవాడు ఎలాగైతే పరీక్ష రోజుల్లో కూడా తల్లి లేపినా లేవలేదు, లేపలేదు, లేవలేదు, లేపలేదు అంటాం. మనం కూడా భగవంతుడి మీద అలాగే పడతాం, అమ్మేం చేస్తుంది లేవలేకపోతే. అంచేత కానీ చేతనత్వ విజ్ఞానంలో ఒక ప్లస్ పాయింట్ ఉంది. దీని గురించి మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడప్పుడు లేచిపోతారు మీరు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే నెక్స్ట్ బర్త్లో, ఏదో ఒక జీవితంలో దీని యొక్క కంటిన్యూటీ ఉంటుంది. అందువల్ల ఏం చెప్తున్నాడో అక్కడ చూడండి. చింతామణి లోకసుఖం, చింతామణి ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాన్ని ఇస్తుంది. సురద్రుహు స్వర్గ సంపద, కల్పవృక్షము స్వర్గములో ఉన్నటువంటి సుఖాన్ని ఇస్తుంది. ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం, యోగులకి కూడా దుర్లభమైనటువంటి వైకుంఠ స్థితిని గురువు అంటే ఏంటి, అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానము మీలో ఉంటే. గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానము, అది మీ లోపలే ఉంటుంది, బయట ఉండదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అది. బయట ఉన్నటువంటి ప్రతి గురువు కూడా లోపల ఉన్నటువంటి ఆ గురువు యొక్క ఎగ్జాంపులే. ఆ విద్యను నేర్చుకోవటానికి కావలసినటువంటి స్థితి పృథ్వీ యొక్క అవతరణం జరిగిన తర్వాత 2000 సంవత్సరం నాడు మొట్టమొదట వచ్చినది. ఇది గుర్తుంచుకోండి మీరు. ఇంతవరకు ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు భూమి మీద. సత్యయుగంలో రాలేదు, త్రేతాయుగంలో రాలేదు, ద్వాపరయుగంలో రాలేదు, ఇప్పుడు వచ్చింది. వచ్చింది కనుక మనం ఉపయోగించుకోగలిగితే, ఈరోజు కూర్చున్నటువంటి మనము ఆ ఋషి సమూహాలందరికంటే కూడా చాలా అదృష్టవంతులం. ఇంచేత మీరు కనుక దీన్ని మార్చి ఇంకోళ్ళకి చెప్పగలిగే స్థితిలో వెళ్తే, ఆ ధ్రువుడు ఆ ప్రహ్లాదుడు వాళ్లలాగే మీ పేర్లు కూడా అజరామరం అయిపోతాయి. అక్కడ ఒక్కొక్కడు మారాడు, ఒక ప్రహ్లాదుడు, ఒక వాల్మీకి, ఒక ధ్రువుడు, ఒక్కొక్కళ్ళే. కానీ ఇక్కడ సామూహికంగా మీరు మారాలి. ఆ తేడా అర్థం చేసుకోండి. ఆ చేతనత్వం ఉంది కనుకే రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చాయి. రెసిడెన్షియల్ కాలేజెస్ ఏంటి? మేము చెప్పే పాఠాలే వాళ్ళు చెప్తారు అక్కడ, కానీ మేము ఉత్తిరి చెప్తే వాళ్ళు అక్కడ 40,000 తీసుకు చెప్తారు. మేము ఫ్యాన్లో వేసి పెడితే వాళ్ళు షెడ్లో కూర్చోబెట్టి చెప్తారు 40,000 తీసుకుని. కానీ తేడా ఏంటి అంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాయింపు వాయింపుడు. ఆ వాయింపుడు మీరు ఈ చేతనత్వం ప్రాప్తికి చేసుకోవాలి. రెసిడెన్షియల్ కాలేజెస్ అందుకు వచ్చాయి, ఈ చేతనత్వం అభివృద్ధి చెందుతోంది కనుక. అలాంటి ఆచరణ యోగ్యమైనటువంటి కాలేజెస్ భాగవత విశ్వవిద్యాలయాలు ఏర్పడాలి కనుక దానికి సంకేతంగా ఇవి ఏర్పడుతున్నాయి. కాలేజెస్ లో ఉన్నటువంటి ఆకర్షణ అది. కానీ మనకి ఇంకో రంగు పులుముతారు ప్రకృతి. ఎవరు? యోగమాయ. ఆ మాయా తత్వాన్ని ఛేదించుకు జీవించగలిగేటటువంటి చేతనత్వం మనం ప్రపంచానికి నేర్పాలి. అందుకు ఈ క్లాసులు. మరి నేర్పే దమ్ముందా మళ్ళా లేపాలా నిద్ర అంటే మళ్ళా ఏ కరెంటో తీసేయాలి. తీసేస్తే మళ్ళా దోమలు తోలుకుంటూ కూర్చుంటారుగా నిద్ర లేవరుగా, పోనీ భాగవతం చెప్పుకుందాం అనుకోరు, అప్పుడు కరెంటు వాడిని తిడతారు. మెలకుగా ఉంటారు సరే, కరెంటు వాడిని తిడతారు. చేత ఇది బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకుని తర్వాత పాయింట్కి వెళ్దాం. సూత ఉవాచ ప్రీతి శౌనక చిత్తేతే యాతో వచ్మి విచార్యచ సర్వ సిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం. జస్ట్ 7 రోజుల కిందట ఇంకో 7-8 శ్లోకాలు చెప్తాను, మీరు రాసుకోండి అని చెప్పాను నేను. 7 రోజుల కిందటేగా చెప్పాను, పై వారం వస్తున్నామో చూడండి. మీకు అర్థమవుతోన్న మన యొక్క బలహీనత ఎంత నీచ స్థితిలో ఉందో మన మనస్సులు. ఇది రాసుకోండి మీరు. మన చేతనత్వం ఎలా ఉందో చూడండి. మీరు కోరిక ఏంటంటే మీ పిల్లలు మీ మాట వినాలని. మూర్ఖత్వం చూడండి, ఎందుకు వినరో, ఎందుకు జరగదు అంటే ఎందుకే జరగదు. ఏంటి మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉందని చెప్పడానికి కారణం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి వింటున్నారు కదా. కానీ ఆచరణలో పెట్టాలి అంటే మాత్రం అంచేత సూతుడు అంటే ఎవడు? మహామతి, చాలా తెలివైన వాడు. వాడు ఎవడికి చెప్తున్నాడు? ఎవడు వాడికి? కథామృత రసాస్వాద కుశల. వాడు అడిగాడు ఈ ప్రశ్న, దానికి జవాబు చెప్తున్నాడు. ఈ కలియుగములో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు చదువుకోండి అంటే మేము చదువుకోము, తినండి అంటే మేము తినము, నిద్రపోండి అంటే అసలు మేము మెలకుగా ఉంటేనే కదా నిద్రపోలేదు అని మీరు అడగొచ్చు. అది మీకు అర్థం అవటండి ఆ పాయింట్. తల్లిదండ్రులు మమ్మల్ని ఎందుకు నిద్రపోవద్దు అంటున్నారో తెలుసా? మిమ్మల్ని నిద్రపోమని అడగటం లేదు. అసలు మీరు మెలకుగా ఉంటే కదా నిద్రపోమని చెప్పడానికి. ఉన్నాము మనం మెలకుగా, మెలకుగా లేము అన్నదానికి పెద్ద ఉదాహరణ ఇదే. 3వ వారం నాడు తర్వాత చెప్పబోయే క్లాసులో ఉన్నటువంటి శ్లోకాలు మనం చదువుకోము. కానీ పిల్లల్ని ఏం చెప్తామంటే పాఠాలు చదువుకురండి అని చెప్తాడు లెక్చరర్స్. అలా చెప్పే లెక్చరర్స్ నేను ఒకండి, చదువుకురాడు వాడు. కానీ వాడు చదువుకు రాకుండా ఉండాలనే నా కోరిక కూడా. ఇది జాగ్రత్తగా రికార్డ్ చేయి బాబు. ఎందుకో తెలుసా? వాడు చదువుకుని వస్తే నా ప్రాణాలు పోతాయి. ఇప్పుడు నేను చెప్పాలి వాడికి కదా. ఇంచేత మీరు ఇలాగే ఉండండి, నేను ఇలాగే ఉంటాం. వారం వారం మనం టైం వేస్ట్ చేసుకుంటూ ఉందాం. ప్రీతి శౌనక చిత్తేతే యతో వాచ్మి విచార్యచ. నీ మాటలు వింటూ ఉంటే నాకోటి అర్థమైంది అన్నాడు సూతుడు. ఏంటి అర్థమైంది? నీకు భగవంతుడి మీద భక్తి ఉంది అని. చాలా జాగ్రత్తగా ఈ సెంటెన్స్లు, ఈ లైన్లు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. చేతనత్వ విజ్ఞానంలో ఓ శిష్యుడు ఏదైనా ఒక ప్రశ్న గురువుని నాకు ఇది తెలియటం లేదు అని అడిగితే వాడు అడిగింది తప్పు అని అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన మాట వినండి. మీరు గురువుని ఏ ప్రశ్న వేసినా మీకు అర్థమై ప్రశ్న వేయరు. మీరు అర్థం కాకుండానే ప్రశ్న వేస్తారు. ఇంచేత గురు చేతనత్వము సర్వజ్ఞ స్థితి, సర్వవ్యాపక స్థితి, సర్వసమర్థ స్థితి. ఈ సర్వవ్యాపక సర్వజ్ఞ సర్వసమర్థ స్థితిని వీడు ప్రశ్నిస్తున్నాడు. ఎవడు? శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, శౌనకుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ఆ కృష్ణుడి యొక్క కథలో నాకు చెప్పండి. ఆయన చాలా గొప్పవాట కదా, జగద్గురువుట కదా. పూర్వేషామపి గురు, గురువులందరికీ కూడా గురువుట కదా. సూర్యుడికే నేను ముందు చెప్పానంటున్నట్ట కదా. కృష్ణుడు అదే కదా చెప్పింది. అర్జునుడు అడిగాడు పురధాసుడు, నువ్వు సూర్యుడికి చెప్పావని నేను ఎలా నమ్మేది అన్నాడు భగవద్గీతలో. 84 ఏళ్ల అర్జునుడు 120 ఏళ్ల కృష్ణుడిని అడిగాడు. అంటే ఇప్పుడు 84 అంటే వాడు పరమ ముసలాడైపోతాడు. అప్పుడు 84 ఏళ్ళు అంటే మిడిల్ ఏజ్ అనమాట, పరిపూర్ణమైనటువంటి శక్తిలో ఉన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు పాప ముసలాడై ఉంటాడు 120 ఏళ్ళు. ఏమడిగాడు? నువ్వు సూర్యుడికి చెప్పానంటున్నావు ఈ విద్యను, నేను ఎలా నమ్మేది? నా ముందే కదా నువ్వు పుట్టావు. అది అబద్ధమే. అర్జునుడు ముందు ఎక్కడ పుట్టాడు? ముందు అట్టే వస్తే తెలుసా, రెండు అర్థాలు ఉన్నాయి. అర్జునుడు పుట్టాక పుట్టడం, అర్జునుడు పుట్టక ముందు పుట్టడం. ఎప్పుడు పుట్టాడు కృష్ణుడు? అంటే కృష్ణుడు పుట్టక అర్జునుడికి తెలియదు, కానీ అక్కడ ఏమన్నాడు, నా ముందే పుట్టావు కదా అన్నాడు. అవునా? గురువుని మీరు ఇలాగే అడుగుతారు, అది అర్థం చేసుకోండి. దానికి ఇది చెప్పేసి నా ముందే కదా ఇదంతా నువ్వు నేర్చుకున్నావు, నాకు పెద్ద చెప్పొచ్చావు, మొన్న మొన్నటి వరకు నువ్వేం చేసేవాడో నాకు తెలియదా, నువ్వు సిగరెట్ కాల్చడం నేను చూడలేదా, మస్తబా ప్యాకెట్లు మీ తమ్ముడితో తెప్పించుకోవడం నువ్వు చూడలేదా, ప్యాకెట్ల మీద ప్యాకెట్లు హాయ్, ఇప్పుడేమో ఇంత పూసు కొడతావు నువ్వు, ఆసనాలు ఏమంటావు, ప్రాణాయామం ఏమంటావు, హాయ్ కొత్తగా చెప్పమంటే వద్దంటావు, అలా. కానీ ఆ అర్జునుడి యొక్క ప్రశ్నలో ఉన్నటువంటి నిస్సహాయత అర్థం చేసుకోండి. గురువు ఎప్పుడు కావాల్సి వస్తాడు అంటే మీరు నిస్సహాయులు అవుతే, మీ అంతటి మీరు చేసుకోగలిగితే గురువు అక్కర్లేదు. మనకి గురువు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మీరు చేసుకోలేనప్పుడు, కింగ్ కర్తవ్య విమూఢులైనప్పుడు, ఏది ధర్మమో ఏది అధర్మమో మీరు నిర్ణయించుకోలేనప్పుడు, అప్పుడు కార్పణ్య దోషో భరత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్య స్నేహం సాధిమాంతాం. ఏది ధర్మమో ఏది అధర్మమో నేను నిన్ను అడుగుతున్నాను కానీ నాకు తెలీదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం తెలిసి అడగటం లేదు. ఏ శిష్యుడు ఏది అడిగినా తెలిసి అడగడు. వాడికి ఏది ధర్మమో ఏ ధర్మమో తెలియదు. గాయత్రి చేయొచ్చా చేయకూడదా తెలీదు, చేయొచ్చా చేయకూడదా నాకు తెలియక నిన్ను అడుగుతున్నాను. అంచేత ఈ ప్రశ్న ఎప్పుడైతే అడిగాడో సూతుడికి అర్థమైంది. ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి వాడు అడగదలుచుకున్నది ఒకటి, అడుగుతున్నది ఒకటి అని. ఆ తేడా నేను మీకు వివరించగలిగానా అర్థమైందా? మీరు ఎప్పుడు ఏ ప్రశ్న వేసినా గురువుని, మీ యొక్క ప్రశ్న యొక్క ఉద్దేశ్యము మీ ప్రశ్న కాదు, ఆ ప్రశ్న వెనకాతను ఇంకోటేదో ఉంది, దాన్ని మాటల్లో ఎలా చెప్పాలో తెలియక మీరు ఇలా అడుగుతున్నారు, అదే అర్థమైంది అంటున్నాడు. నీ యొక్క హృదయం నాకు అర్థమైంది, ఇలాగ మాట్లాడేవు నువ్వు, కానీ నువ్వు ఏం అడగదలుచుకున్నావో నాకు అర్థమైంది అంటున్నాడు. అది మహామతి. నీకు చెప్పింది అర్థమైందా అంటే వాడు అర్థమైంది అన్నాడు అనుకో, ఇద్దరు దద్దమ్మలే. ఎందుకు ఇద్దరు దద్దమ్మలే? వాడు ఏం అడగదలుచుకున్నాడో ఊహించుకుని అది వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వీడు అడిగిన ప్రశ్నకి వీడికి అర్థమయ్యేటట్టు చెప్పాడు అనుకోండి, ఏం చెప్పావు నువ్వు? ఏమీ చెప్పలేదు. ఆ తేడా ఈ భాగవతం మీకు చాలా స్పష్టంగా చెప్తుంది. నువ్వు అడగదలుచుకుంటున్నది ఖచ్చితంగా నువ్వు అడుగుతున్న దానికంటే చాలా వేరైనది. ఏంటి వేరైనది? నా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, నాకు ఈ రోగం పోవాలి, లేకపోతే అత్త నా మాటే వినాలి అని కోడలు. కోడలు ఏమడుగుతుంది? అత్త నా మాటే వినాలి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ గురువు దగ్గర. కానీ దీని అంతటి వెనకాతలో ఉన్నటువంటి అసలు ప్రశ్న ఏంటో అర్థమైందా మీకు? ఈ అన్ని ప్రశ్నల్లోనూ వెనకాతలు ఉన్నటువంటి హృదయము. ఈ ప్రశ్నల వెనకాతలు ఉన్నటువంటి అంతరార్థం ఏమైంటుంది? అందరూ ఏమడుగుతున్నారు? ఏమడుగుతున్నారు? అంతేనా? ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? శాంతి కావాలనుకుంటున్నారు. అది జరిగిపోతే శాంతి వస్తుందేమో అని అతని ఊహ. అమ్మాయి పెళ్లి అయిపోతే శాంతి వస్తుందేమో అని ఊహ. పెళ్లి అయిపోగానే ఓ సంవత్సరం తర్వాత మళ్ళా గురువు దగ్గర తయారు, పిల్లలు లేరు సార్, పిల్లవాడు పుట్టాడు, విరోచనాలు అవుతున్నాయి సార్. ఎవరికి? మనవడికి. సరే, తర్వాత సీటు, సీటు తర్వాత అదే ప్రశ్నలేగా. ప్రశ్న పరంపర ఎక్కడైనా ఎవరికైనా మారుతుందా? ఇదే కంటిన్యూ అవుతుంది. మీ రోల్స్ మారుతూ ఉండొచ్చు. మీరు అత్త బదులు కోడలు అయిపోవచ్చు, కోడలు బదులు అమ్మ అయిపోవచ్చు. కానీ ఈ అన్ని రిలేషన్షిప్స్ లో మీరు మీకు తెలియకుండా వెతుకుతున్నది ఏంటి అంటే శాంతి. కానీ ఇంతమందిని ఇన్ని రకాలుగా మీరు ఒక్కొక్క గురువు దగ్గరికి వెళ్లి అడగకుండా మనుషుల్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇవన్నీ అడగటం వల్ల మీకు శాంతి రాదు అని. ఇంజనీరింగ్ లో సీటు రాలేదు అని మొత్తుకున్న తర్వాత మార్కులు రాలేదు అని మొత్తుకుంటారు, మార్కులు రాలేదు అని మొత్తుకున్న తర్వాత ర్యాంక్ రాలేదు అని మొత్తుకుంటారు, ర్యాంక్ రాలేదు అని మొత్తుకున్న తర్వాత ఉద్యోగం రాలేదు అని మొత్తుకుంటారు. ఇంతకీ మీకేం కావాలో నాకు అర్థం కాలే, నాకు అర్థం కాలే, గురువుకి అర్థమైంది. ఇంతకీ మీకు ఇంజనీరింగ్ లో సీటు కావాలా? ఇంజనీరింగ్ లో సీట్ వచ్చాక మార్కులు కావాలా? మార్కులు వచ్చాక మీ పక్కింటి వాళ్ళు కుర్రాడు కంటే ఒక మార్క్ ఎక్కువ కావాలా? మళ్ళా చాలా ఇంపార్టెంట్, పక్కింటి వాడి కంటే ఒక మార్క్ ఎక్కువ వస్తే చాలు, ఒక మార్క్ తక్కువ వస్తే చాలా ప్రమాదం, మళ్ళా మాట్లాడుకోలేము ఎదురెదురుగా. తర్వాత ఉద్యోగం, మళ్ళా ఉద్యోగం ఎక్కడ కావాలి? అమెరికాలో రావాలి. కానీ ప్రశ్నలన్నిటికీ వెనకాతలు ఉన్నటువంటి హృదయాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే గురువు అది పట్టుకుంటాడు. నువ్వు ఏ ప్రశ్న వేయటానికి వచ్చినా నీ వెనకాతలు ఉన్నటువంటి ఆర్తి వల్ల వచ్చావు గురువు దగ్గరికి, శాంతి కొరకు వచ్చావు, అది నేను పట్టుకున్నాను అంటాడు సూతుడు. సూత ఉవాచ, ప్రీతి శౌనక చిత్తేతే శతో వచ్మి విచార్యచ. అంచేత నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రశ్నను అర్థం చేసుకుని నేను చాలా ఆలోచించాను. ఆలోచించి ఏం చెప్పేట, సర్వ సిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం. సంసారంలో ఉంటే ఎన్ని భయాలు ఉన్నాయి మనకి? ఉద్యోగం, పిల్లలు, ఆఫీసరు, పొలిటీషియన్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, బిజినెస్ మ్యాన్, గుండాలు, లేకపోతే గుంటూరు రోడ్లు. కొత్త బండి కొనుక్కొచ్చారనుకోండి, గుంటూరు రోడ్ల మీద వెళ్తే బండి నడపాలనిపించరు కదా, అదో భయం. లేకపోతే అది మీ స్నేహితుడు కొత్త బండి అవుతే మీకు బాధ లేదు, మళ్ళా పర్వాలేదు, ఏం పర్వాలేదు రా అలాగే అంటావు. సంసార భయ నాశనం అంటే ప్రపంచంలో మీకు ఏ విధమైనటువంటి భయం ఉన్నా ఆ భయం పోవటానికి ఉండేటటువంటి మార్గం నేను చెప్తాను. మీరు ఏ భయం అయినా కావచ్చు, కొత్త బండి కావాలన్నా, అత్త నీ మాటలు వినాలన్నా, భర్త నీ మాటలు వినాలన్నా, భార్య నీ మాటలు వినాలన్నా, ఇప్పుడు వాళ్ళిద్దరికీ పోటీ వస్తుంది, భార్య భర్త మాట వినాలా, భర్త భార్య మాట వినాలా, అది వాళ్ళు నిర్ణయించుకుంటారు, మనం నిర్ణయించుకోవద్దు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, అది చేయగలము. సంసార భయ నాశనం సర్వ సిద్ధాంత నిష్పన్నం. అనేక సిద్ధాంతాలు ఉంటాయి కదా, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి. ఉప్పు తినొచ్చా తినకూడదా, దాని మీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది ఈ మధ్య. మనం ఏం చెప్తాం, ఒకప్పుడు తినొచ్చు అన్నాం, ఇప్పుడు తినకూడదు అంటున్నాం. కానీ మనం అసలు మాట తప్పని వాళ్ళం, ఏం చెప్పినా మనకు భయం లేదు, తింటూనే ఉన్నాం. అంచేత మనకి సూతుడు అక్కర్లే. ఎందుకంటే సంసార భయ నాశనం ఉన్నప్పుడు కదా అసలు భయం ఉంటేగా మనకి. అంచేత భాగవతం మన కోసం కాదు, వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు విందాం మనం. అవుతే సర్వ సిద్ధాంత నిష్పన్నులు కాదు మీరు. ఇంచేత తింటం లేదు ఈ సిద్ధాంతం వల్ల, ఈ సిద్ధాంతం వల్ల ఏదో సిద్ధాంతం చెప్తారు, ఇంకోడు ఇంకో సిద్ధాంతం చెప్తాడు. మన ఈయనవరు మంత్రం సత్యనారాయణ రాజు గారు నేచురోపతి ఉప్పు తినకూడదు అని ఒక సిద్ధాంతం నిష్పన్నం చేశాడు ఆయన. అంటే చెప్పాడు, ఉప్పు తింటే చాలా ప్రమాదం, చాలా మంచిది కాదు, మీరేం గాబరా పడకండి, ఉప్పు తినండి. కానీ వాళ్ళకి చెప్పాను మీకు కాదు అంచేత మానేసి వాళ్ళకి చెప్పాడు. అంచేత ఆయన ఏం చేశాడు, ఓ చిన్న తప్పు పని చేశాడు. దానికి పీఠిక రాయటానికి నా దగ్గరికి తీసుకురాకుండా, ఆయన తెలియదు నేను జిందల్లో వెళ్ళి ఉప్పు తినకూడదు అని నేర్చుకొచ్చానని, ఆయన ఆయనవరు కాదు పీఠిక రాయటానికి ఆయన అంతా రాశాడు. అంతా రాశాక అసలు ఉప్పు తినకపోతే ఎలా తప్పు అన్నాడు. మొత్తం పుస్తకం అంతా చాలా బాగా రాశాడు. ఉప్పు తినాల్సిందే కానీ ఆయన చెప్పింది కూడా కరెక్టే అనుకోండి, మనం 20 ఏళ్ల బట్టి తింటూనే ఉన్నాం, 40 ఏళ్ల బట్టి తింటూనే ఉన్నాం, ఎక్కువ తినేసాం, ఆ ఎక్కువ తిన్న ఉప్పు పోయేంత వరకు మానేయండి తర్వాత తినండి అన్నాడు పీఠగర రాశాడు. ఆయన తినకపోతే ఎట్టా, అందులో రుచుల్లో లవణం ప్రధానం అన్నారు ఋషులు. మూర్ఖులా ఏంటి, లవణం అంటే ఉప్పని, కానీ లవణం అంటే ఉప్పని కూడా అర్థం కాదు, లవణం అంటే ఎనీ సాల్ట్, అంటే పొటాషియం క్లోరైడ్ కూడా ఉప్పే, పాపం దానికి తెలియదు, అది ఇంకో సిద్ధాంతం వస్తుంది. అంచేత ఈ సర్వ సిద్ధాంత నిష్పన్నం, ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇన్ని సిద్ధాంతాలు మీరు తెలిసినా మీరు కన్ఫ్యూజ్ కారు, అలాంటి విద్య నేర్పుతున్నాను. అంటే రెండున్నాయి, సంసారంలో మీరు ఏ భయం చేత ఇక్కడికి వచ్చినా పర్వాలేదు, ఏ సిద్ధాంతాన్ని విని మీరు వచ్చినా ఒకవేళ ఆ సిద్ధాంతాలు ఒకదానికి ఒకటి కాంట్రడిక్ట్ అవుతున్నా కూడా మీరేం కంగారు పడకండి, వాటన్నిటిని ఇస్త్రీ చేసేసి ఐరన్ చేసేసి మీకు అర్థం ఏంటంటే చెప్తాను అని ఎవడు ఎవడికి చెప్తున్నాడు, అమ్మయ్యా భక్త్యోగవర్ధనం యచ్చ కృష్ణ సంతోష హేతుకం తదహం తేభి దాస్యామి సావధానతయా శృణు. సావధాన చిత్తుడివై భక్తిని పెంపొందించేది, కృష్ణ చేతనత్వానికి ఆనందం కలగజేసేది, అది నేను నీకు చెప్తున్నాను. ముందు అడ్జెక్టివ్ ఏం చెప్పాడు, బి అటెంటివ్, అంటే నిద్రపోతున్నారేమో మెలకుగా ఉండే అని. మెలకుగానే ఉన్నాం మనం, ఎంతమంది మత్తు వస్తుంది, ఒకళ్ళకి వస్తుంది ఆనెస్ట్, కానీ మత్తు వస్తుంది అని తెలిసాడంటే మత్తు రాలేదనేగా, మీకు తెలుస్తుంది, అంచేత అదో ప్రాబ్లం ఉంది. అంచేత సావధానంగా అంటే ఏంటి, సావధానం అంటే చెప్పింది చెప్పగానే చేసేయటం, అటెన్షన్ అంటాడు మిలిటరీలో, సావధాన్ అని ఎందుకంటాడు ఆ మాట, తర్వాత ఇప్పబోయే ఆర్డర్ చెప్పబోయే ఆర్డర్ ఏం చేయాలి, మీరు తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి. చేత సావధాన మనస్సు అంటే అర్థం ఏంటి అంటే, వినది వినగానే ఇంప్లిమెంట్ చేసేటటువంటి చేతనత్వంతో వినండి అని. నెక్స్ట్ వీక్ చెప్పారు కదా మాస్టర్, మీకు ఏంటికి తొందర, నేను చేస్తా కదా, అసలు మీరు తొందర పడకండి, అసలు మీకు ఎప్పుడు తొందర పెట్టడమే అలవాటు, దాంతో అసలు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనకుండా ఇమ్మీడియట్ గా చెప్పింది చెప్పగానే, చెప్పింది చెప్పగానే ఏమివ్వాలి, 2 మార్కులు రావాలి మీలో, ఆ 2 మార్కులు కూడా చెప్పిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ, భక్త్యోగ వర్ధనం, భక్తి పెంపొందాలి. కృష్ణ సంతోష హేతకం, కృష్ణ చేతనత్వం మీలో పెంపొందాలి. ఇమ్మీడియట్ గానే భాగవతం వింటాం మొదలెడుతూనే ఆ చేతనత్వం మీలోకి రావటం మొదలెడుతుంది. ఏబీసీడీలు నేర్చుకోవటం మొదలెట్టిన రోజు నుంచే మీకు ఇంగ్లీష్ రావటం మొదలవుతుంది. ఎంఏలో మీరు ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీ పొందవచ్చు, అది వేరే విషయం, కానీ ఏబిసిడి అని ఎప్పుడైతే మీరు ఆ అక్షరాలు నేర్చుకోవటం మొదలెట్టారో అప్పటి నుంచే ఏమవుతోంది మీలోకి, ఇంగ్లీష్ చేతనత్వం ఎలా వెళ్తుందో, ఇంగ్లీష్ భాష నేర్చుకునేటటువంటి విద్య ఎలాగైతే మీలోకి వెళ్తుందో, సావధానంగా కనుక మీరు వింటూ ఉంటే అంటే ఏంటి, ఇక్కడ చెప్తున్నటువంటి చేతనత్వంలోని మార్పులు అప్పుడప్పుడు అక్కడక్కడ చేసేసుకుంటూ మీరు వెళ్ళిపోతూ ఉంటే ముందు మీ యొక్క భక్తి పెంపొందిస్తుంది, రెండోది ఏంటి, కృష్ణ చేతనత్వము మీలో ఉన్నది సంతోషిస్తుంది. వేరుగా ఎక్కడో కృష్ణ చేతనత్వము లేదు అన్నది మీరు గుర్తుంచుకోండి, మీరే కృష్ణులు. ఇప్పుడు మీరేంటి, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని రోల్స్ వేస్తున్నారు, మీరేం చేస్తారు తర్వాత, ఈ రోల్స్ అన్ని మానేసి మీలో ఉన్నటువంటి కృష్ణ చేతనత్వానికి వెళ్తారు కనుక ఆ చేతనత్వం మీలో వృద్ధి చెందుతూ ఉంటుంది. అంచేత ఈ 2 శ్లోకాలు మళ్లీ చదువుతాను, సావధానంగా నేను చెప్పిన అర్థాన్ని దాని మీద ఆపాదించుకుంటూ వినండి. ప్రీతి శౌనక చిత్తేతే యతో వచ్మి విచార్యచ, అంటే అర్థం ఏంటి, భగవంతుడి మీద ప్రీతి, ప్రీతి అంటే ప్రేమ, చిత్తేతే నీ యొక్క చిత్తంలో ఉన్నది, ఎతో వచ్చి విచారేచ అందువల్ల నేను చాలా ఆలోచించి ఇది చెప్తున్నాను. ఇది ఈ శ్లోకాలు మీ చేతనత్వంలో దూరాలని నా ఆకాంక్ష, అంటే ఆ శ్లోకం చదువుతూ ఉంటే ఈ అర్థం మీలో మెరుస్తూ ఉండాలి. ప్రీతి శౌనక చిత్తేతే శతో వచ్మి విచార్యచ. ప్రీతి శౌనక చిత్తే అంటే నీ హృదయంలో భగవంతుడి మీద ప్రీతి ఉన్నది. శౌనకుడా, వినేవాడా, నీ హృదయంలో భగవంతుడి మీద ప్రీతి ఉంది. ఇది మళ్లీ మళ్లీ ఎందుకు నొక్కి చెప్తున్నానో అర్థం చేసుకోండి. లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను, భక్తి మీకు దేని మీద ఉంది, దేని మీద ఉందో అది దొరక్కపోతే మీకు నిద్ర పట్టదు, ఆలోచించరు, తిండి రుచించదు, ఏడ్చేస్తారు మీరు. అది భక్తి ఉందంటే. దేని మీద భక్తి ఉందో మీరు నిర్ణయించుకోండి. దేని మీద భక్తి ఉందా పర్వాలేదు మీకు. అసలు భక్తి అంటూ దేని మీదైనా మీకు ఉన్నదా అన్నది ఆలోచించుకోండి. భక్తి యొక్క నిర్వచనం ఏంటి అంటే అది దొరకనంత వరకు మీరు నిద్రపోలేరు. రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి మీద భక్తి ఉంది. కాళికాదేవి రానంత వరకు నిద్రపోలేకపోయాడు. బిజినెస్ పీపుల్ కి దేని మీద భక్తి ఉంది, డబ్బు రానంత వరకు వాళ్ళు నిద్రపోరు. వాళ్ళు అసలు నిద్ర పట్టదు పాపం వాళ్ళకి. మనకి డబ్బు మీద భక్తి ఉందా లేదో దీన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. మీరు డబ్బు కావాలని అంటారు కానీ డబ్బు మీద మీకు ఖచ్చితంగా భక్తి లేదు. భక్తి ఉంటే నిద్ర పట్టదు మీకు. చదువుకోవాలనుంది మాస్టారు కానీ నిద్ర పట్టేసింది. చాలా పెద్ద ప్రాబ్లంతో వస్తుంటారు స్టూడెంట్స్ నా దగ్గరికి. నాకు నిద్ర పట్టేదంట. నేను చదువుకుంటున్నప్పుడు పుస్తకం తీస్తే నాకు నిద్ర వచ్చేది. ఇద్దరం ఒకేలా ఉన్నాం, పర్వాలేదు, డోంట్ వరీ. కానీ అసలు కారణం ఎందుకు నిద్ర వచ్చింది నీకు? అదే సినిమా చూస్తూ ఉంటే గ్యారంటీగా నిద్ర రాదు నీకు. దేని మీద భక్తి ఉంది? సినిమా చూడటం మీద భక్తి ఉంది. అంచేత దేని మీద నీకు భక్తి ఉన్నదో, దేని మీద భక్తి ఉండాలని ఇందాక అనుకుంటున్నాడు, భగవంతుడి మీద భక్తి ఉండాలనుకుంటున్నాడు, అది లేదు మనకి. అంచేత నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, భక్తియోగ వర్ధనం యచ్చ. ఆ భక్తిని పెంపొందించే బాధ్యత కూడా నాదే. నీకు భక్తి ఉంటే అసలు నీకు ఇంకేం అక్కర్లే, నువ్వు వెంటబడతావు. అది దొరికేంత వరకు నువ్వు నిద్రపోవు. కానీ నువ్వు నిద్రపోగలుగుతున్నావు కదా అంటే నేనేం చేస్తాను, నేను నిద్రపోనివ్వకుండా చేస్తాను. ఏ విధంగా? భగవంతుడి మీద భక్తి కలగజేస్తూ కృష్ణ సంతోష హేతకం. దానివల్ల ఏమవుతుంది? కృష్ణ చేతనంతో నీ మీద ఆనందిస్తాడు. తదహం తేభి దాస్యామి సావధానతయాశ్రును. నెక్స్ట్ శ్లోకం, కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్ణాశ హేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. ఇంతకీ ఏంటా ఫార్ములా? దేనికి ఫార్ములా? సంసార భయనాశనం, సర్వసిద్ధాంత సంపన్నం. అంటే నువ్వు ఏ ఋషి దగ్గరికి వెళ్ళిపోయినా, ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళిపోయినా, క్రైస్ట్ దగ్గరికి వెళ్ళినా, మొహమ్మద్ దగ్గరికి వెళ్ళినా, మహావీరుడి దగ్గరికి వెళ్ళినా, బుద్ధుడి దగ్గరికి వెళ్ళినా, మిలిటరీ లీడర్స్ దగ్గరికి వెళ్ళినా, పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళినా, డిక్టేటర్స్ దగ్గరికి వెళ్ళినా, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా వాళ్ళ వాళ్ళ స్థాయిలో నిష్ణాతులైన వాళ్ళ దగ్గరికి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు వాళ్ళ జీవితానికి ఆనందానికి కారణం ఏంటో చెప్తూ ఉంటారు. రష్యన్ అడిగావు అనుకోండి, నువ్వు 100 ఏళ్ళు ఎందుకు బతికావని, వోద్కా తాగాను కనుక బతికానంటాడు. వోద్కా అనేది అదొక రకమైన సారా. అదే న్యాచురోపతి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, నువ్వు ఎందుకు 100 ఏళ్ళు బతికావు అంటే వాడి సిద్ధాంతం ఏంటి, నేను 5 లీటర్లు నీళ్లు తాగాను కనుక బతికానంటాడు. ఇంకోడు 100 ఏళ్ళు బతికిన వాడు అమెరికాలో ఎవడో ఉన్నాడు, వాడు ఎందుకైనా నువ్వు 100 ఏళ్ళు బతికావు, నేను ఎప్పుడు స్నేహితులతో మాట్లాడలేదు మనస్సు విప్పి, ఇంచేత వాడు 100 ఏళ్ళు బతికాడు. వాడు మనసులో ఉన్నది వాడి స్నేహితులకు ఎప్పుడు చెప్పలేదు కనుక వాడి స్నేహితులు ఏదో చేసేస్తారని వాడు భయం లేదు, భయం లేదు కనుక హాయిగా బతికేటవాడు. ఇంతకి ఇప్పుడు 100 ఏళ్ళు బతకటానికి ఎన్ని కారణాలు వచ్చాయి మనకి? రష్యాలో సారే సారా ఒకటి, నేను తాగే అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి, రేపేం చెప్తాను మరి, ఇప్పుడు నేను చెప్పేటటువంటి రోజుకి 5 లీటర్ల నీళ్లు, 6 లీటర్ల నీళ్లు ఆవిడ, ఆవిడ సిద్ధాంతం అది, నా సిద్ధాంతం 5 లీటర్. తర్వాత ఏం చెప్పా, మనసులో మాట స్నేహితుడికి చెప్పుకోలేదు కనుక వాడు ఉంది. ఇంకోడేమంటాడు, నేను చెప్పుకున్నాను కనుక బతికానంటాడు. కానీ ఇలాగ అన్ని సిద్ధాంతాలు కూడా చివరికి ఇక్కడికి తీసుకొస్తాయన్నది గుర్తు చేసుకోండి. భాగవతం గురించి వాడు గ్యారంటీగా ఏం చెప్తున్నాడంటే, మీరు మీ పిచ్చి పిచ్చి ఎప్పుడు నమ్మిన సిద్ధాంతాన్ని ఇప్పుడు మీరు నమ్ముకుంటూ జీవించుకోండి, మీరు నాకు అభ్యంతరం లేదు. కానీ చివరికి తిరిగి 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 మీరు ఇక్కడికే రావాలి, భాగవతం దగ్గరికే రావాలి. ఎవడు రావాలి భాగవతం దగ్గరికి? కండిషన్స్ చెప్తున్నాడు. కాలవ్యాల ముఖగ్రాసం, మృత్యు ఉన్నటువంటి వాడికి, చచ్చిపోయేటటువంటి వ్యక్తి ఎవడైనా ఆనందం కావాలి అనుకుంటే భాగవతం దగ్గరికే రావాలి కదా. అంటే ఎక్కడికి రావాలి అందరూ? భాగవతం దగ్గర. ఇంచేత అందరూ చచ్చిపోయేవాళ్లే కదా. త్రాస నిర్నాశ హేతవే. పోనీ పుట్టాడు చచ్చిపోలేదు, మరి మధ్యలో ఏమున్నాడు, ఎన్నిసార్లు అంటాడో చచ్చిపోతున్నాను 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 అంటావా అనో, మనం ఎన్నిసార్లు అంటాం? ముఖ్యంగా మన పిల్లల ముందు ఉన్నప్పుడు అంటాం కదా, చంపిస్తున్నాయే చావుగొట్టిస్తున్నాయే. వాళ్ళు చావుగొడుతున్నారు, మీరు పిల్లల్ని చావుగొడుతున్నారు, అది మళ్ళా డిస్కస్ చేయాల్సింది, అదో ఒక సిద్ధాంతం అది. కానీ ఈ 2 కండిషన్స్ ఉన్నాయి మనకి జీవితంలో, బతికి ఉంటే సుఖంగా లేవు, లేకపోతే ఏమవుతాం మనం, చచ్చిపోతాం. ఈ 2 లక్షణాలు ఎవరికున్నాడు, వాడు పరమశాంతి పొందాలి అంటే, సవ్యమైనటువంటి జీవిత విధానాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా భాగవతం దగ్గరికి రావాలి అని. అంటే ఎవరు రావాలి భాగవతం దగ్గరికి? హిందువా ముస్లిమా క్రిస్టియనా? మానవ శరీరధారి వాడు ఎవడైనా సరే, లాస్ట్ రిసార్ట్ చేతనత్వ విజ్ఞానములో జీవించటం యొక్క కళలో నిష్ణాతుడు అవ్వాలి అంటే వాడు ఖచ్చితంగా చివరికి భాగవతం దగ్గరికే రావాలి. ఇంచేత శ్రీమద్ భాగవతం శాస్త్రం. శాస్త్రం అంటే సైన్స్, సైన్స్ అంటే ఒకటి అర్థం చేసుకోండి. ఆర్ట్ కి సైన్స్ కి ఫండమెంటల్ గా ఒక తేడా ఏముందంటే, ఆర్టిస్ట్ ఒకడికి ఇచ్చినట్టు ఇంకోటికి లేడు. ఒకడు ఒక బొమ్మకి ఇస్తాడు, అదేంటి రవివర్మ బొమ్మ అని ఇస్తాం మనం, ఇంకోడు ఇంకో బొమ్మకి ఇస్తాడు పికాసో బొమ్మ అంటాం. వాళ్ళని మీరు కాపీ కొట్టగలరు కానీ వాళ్ళలాగే మీరు ఎప్పుడు చేయలేరు. కానీ సైన్స్ లో ప్రతివాడు వాళ్ళలాగే చేస్తాడు. వీడు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే నీరు వస్తుంది అంటే ప్రపంచంలో ఎవడు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినా నీరే వస్తుంది. భాగవతం అలాంటిది. ఒక శుకుడికే కాదు, ఒక వ్యాసుడికే కాదు, ఒక పరీక్షిత్తుకే కాదు, ఒక ఋషికే కాదు, మీకు కూడా అదే రిజల్ట్ వస్తుంది. అది సైన్స్. అది అందులో చెప్పింది చేస్తే, చెప్పింది చేశాము అని మీరు హృదయం మీద చేయి పెట్టుకుని మాట ఇస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. దాన్ని శాస్త్రము అంటాం. రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, యాంత్రిక శాస్త్రము అని ఎందుకంటామంటే, ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు, ఆ విద్య ఇదివరకు నేర్చుకున్న వాళ్ళు అది చేసి ఏమి పొందారో మీరు కూడా ఖచ్చితంగా దాన్ని పొందగలుగుతారు. అంతేత ఏం చెప్తున్నాడు ఇక్కడ, భాగవతం చెప్పటం లేదు, భాగవత శాస్త్రం చెప్తున్నాడు. అంటే వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారో మీరు కూడా అంత గొప్పవాళ్ళు అవుతారు. ఆ గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళలో ఒక పేరు చెప్తున్నాడు, కలౌ కీరేణ భాషితం. కీలము అంటే చిలుక. ముందు చిలక పలుకులలాగా నేర్చుకోండి. చిలక పలుకులు అంటే ఏంటి? చెప్పింది చెప్పటమే తప్ప అదేంటో కూడా అర్థం కాదు చిలక్కి. పర్వాలేదు మీరు అదైనా చేయండి అన్నాడు. ఈ భాగవతంలో మీరు దాంతో స్టార్ట్ చేయండి చెప్పటం. అందుకు 10 మందికి చెప్పండి అంటున్నాను నేను. మీరు చిలక పలుకుల్లాగా దాన్ని వెల్ల చేస్తూ ఉంటే సుఖమహర్షి అయిపోతారు మీరు. ఆ వెల్లవేయగా 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 మీరు మహర్షులు అయిపోతారు. కానీ వెల్లవేస్తూ ఉంటే కండిషన్ అది. ఏతస్మాద పరం కించన్ మనశ్శుద్ధ్యైన విద్యతే. మొత్తము చేతనత్వ విజ్ఞానం మనకేం చెప్తుంది అంటే, కృష్ణ చేతనత్వం నీలో ఆల్రెడీ ఉన్నది, నీకు కృష్ణుడికి తేడా లేదు. ఎలాంటి కృష్ణుడికి? కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పురుధాసుతం. ఈ కృష్ణ చేతనత్వము నాలుగు స్థితులలో మనలో ప్రకటీకరిస్తుంది. అతి స్వల్ప స్థితిలో అది ఉంటే అర్జునుడిలాగా ఉంటుంది, అంతకంటే కొంచెం పైకి ఎదిగితే ద్వైపాయన స్థితికి వస్తుంది, ఇంకాస్త పైకి వెళ్తే వ్రజకిశోర స్థితి, ఇంకా పైకి వెళ్తే నారాయణ స్థితి. ఈ కృష్ణ చేతనత్వము నీలో ఆల్రెడీ ఉన్నది, కానీ ఈ కృష్ణ చేతనత్వం మీద ఏం పంది, అశుద్ధి పడి ఉన్నది, మలము ఏర్పడి ఉంది. అంచేత మొత్తము ఈ భాగవత శాస్త్రము కాని మన ఆసనాలు కాని ప్రాణాయామాలు కాని యమనియమాలు కాని ఇవంతా ఏం చేస్తాయి, కృష్ణ చేతనత్వాన్ని మీలో ప్రోతి చేయవు, కృష్ణ చేతనత్వాన్ని కప్పివేసేదాన్ని తీసేస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు సాధనలతో ఏం చేస్తున్నారు, మీరు కొత్తదేది నేర్చుకోవటం లేదు, పైన పడిన చెత్త పోగొట్టేసుకుంటున్నారు. మీరు అది గుర్తు చేసుకోండి, మీరు ఆల్రెడీ దేవతలే, మీ చేతనత్వంలో దేవతా శక్తి ఏ విధంగానూ తక్కువ లేదు, కానీ కప్పేసుకున్నారు. కప్పేసుకుని ఇంకా ఎంత గొప్పగా కప్పుకున్నారంటే, నేను మా గురువు గారు ఉదాహరణ ఇచ్చారు, ఒకడు ఏడు తలుపులు బిగించుకున్నట్ట, తాళాలు వేసుకుంటే వెళ్ళిపోయాడు, ఒకటి ఒక గది లోపల ఒక గది, ఒక గది లోపల ఒక గది, ఎన్నున్నాయి, ఏడు గదులు తాళాలు వేసేసుకున్నాడు. బయట నుంచి ఉన్నాడు ఎవరు, ఎవరి నుంచి నాలంటాడు, ఎవడు ఉండింటాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాడు ఏం చేశాడు, తాళం వేసుకుంటే గొప్ప ఏంటో, తాళం నాకు ఇస్తే గొప్ప అన్నాడు. ఆ వెరగాడు ఏం చేశాడు, తాళం నాకు విసిరేశాడు బయటికి. ఇప్పుడు వాడు బయటికి రావాలి, రాలేడుగా, అది పడింది వ్యవస్థ. వీ హ్యావ్ లాస్ట్ ది కీస్. అప్పుడు వాడు ఎలా తలుపు తెరుచుకోగలడు, మళ్ళా తాళం నేను బయట విసిరాలి. నేను మీరు గుర్తుంచుకోండి, లాస్ట్ మీరు తెలుసుకోలేరు, ఆ తాళం ఏమవ్వాలి, మళ్ళా నేను బయటకు విసిరాలి. ఎక్కడి నుంచి, బయట నుంచి లోపలికి. అర్థమైందా మీకు? అంచేత ఇది జరిగేది. మీరు ఏమి సాధన చేసి భగవంతుల్లో ఐక్యం అయిపోతాము, మీ పిచ్చి భ్రమ, మీరు ఐక్యం అయిపోవటం ఏంటి, మీరు అదే ఐక్యమే, ఎవరు ముక్తి ఏం కోరకండి, మీకు తెలియదు మీరేం అడుగుతున్నారో. అందుకే సకల శాస్త్ర నిష్పన్నం ముక్తి గురించి చెప్పేటటువంటి పుస్తకాలు, మోక్షం గురించి పుస్తే పుస్తకాలు అన్ని రేపు కాల్చివేయబడతాయి. ఇంకంటే అది అర్ధరహితమైనటువంటి స్థితి ముక్తి అనేది. ముక్తి అనేది ఏం లేదు, ఏముంది, మట్టి కొట్టుకుపోయినటువంటి నిన్ను క్లీన్ చేసుకునేటటువంటి ప్రాసెస్ ఉంది. ఆ తేడా భాగవతం చెప్తుంది. అంటే నువ్వు ఆల్రెడీ భగవత్ స్వరూపుడివే, ఉంగరం బంగారపు ఉంగరం బురదలో పడిపోయింది, ఏం చేస్తాం, బురదలో పడిపోయింది వదిలేసే దమ్మున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు బంగారానికి బంగారం అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఉండొచ్చుగా. ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు, మన గురించి మాట్లాడుతున్నా నేను, సరేనా. అంచేత ఆ చేతనత్వాన్ని అర్థం చేసుకోండి. మీరు బంగారమే, అది ఆశామాషిగా ఏదో మిమ్మల్ని పొగట్టడానికి, మీకు ధైర్యం చెప్పడానికి గురువులు చెప్పటం లేదు, మీరు అదే. కానీ మీరు అలా ప్రవర్తించలేకపోతున్నారు. మీరు అదే అవ్వాలంటే ఏం చేయాలి, మీరు అలా ప్రవర్తించండి. చాలా సూటిగా సావధానంగా మీకు అర్థమైపోతే ఈ క్షణమే మీరు భగవత్ స్వరూపులు అయిపోతారు. ఇదే ప్రతి వారం మీకు చెప్తూ ఉంటాను నేను. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి, కారు డ్రైవర్ పక్కన కూర్చుని వాడు డ్రైవ్ చేస్తూ ఉంటే మీకు డ్రైవింగ్ వస్తుందా, లేకపోతే డ్రైవర్ని పక్కకి రమ్మని మీరు డ్రైవర్ సీట్లో కూర్చోవాలా, కూర్చున్నారు, కూర్చున్నాక ఏం చేయాలి మీరు, డ్రైవర్ ఏవేం చేస్తాడో ఆ పనులన్నీ చేయాలి, మీరు స్విచ్ ఆన్ చేయాలి, గేర్ మార్చాలి, యాక్సిలరేటర్ మీద కాలు పెట్టాలి, కాలు పెడుతున్నప్పుడు భయం భయంగా పెడతాం, ఎగురుతున్నారు ఒకసారి కారు, అయినా తప్పదు. ఏం చేయాలి, మీరే డ్రైవ్ చేయాలి. ఎలా డ్రైవ్ చేయాలి, డ్రైవర్ ఉండి ఉంటే ఎలా డ్రైవ్ చేస్తాడో అలా డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, అంతేనా. అంతేతే మీరు ఎలా జీవించాలి, కృష్ణుడే కనుక మీ శరీరంలో ఉంటే ఎలా జీవించాలో అలా జీవించండి. మొదట అంత గొప్పగా జీవించలేకపోవచ్చు. మొదట డ్యాన్స్ నేర్చుకుంటున్నటువంటి వాడు ఎక్స్పర్ట్ డ్యాన్సర్కి తేడా ఏమీ లేదు. మొదట డ్యాన్స్ నేర్చుకుంటున్న వాడికి ప్రాక్టీస్ లేదు, తర్వాత డ్యాన్స్ చేస్తున్న వాడికి. అంతేత మీరు ఇవాళ నుంచి ఏం ప్రాక్టీస్ చేయాలి, కృష్ణ చేతనత్వంలో జీవించటం ప్రాక్టీస్ చేయాలి. అంటే కృష్ణుడే కనుక ఈ దేశకాల పరిస్థితుల్లో ఉండి ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు కృష్ణ చేతనత్వం ఉన్న వ్యక్తుల్ని చూడండి. వీళ్ళందరూ కూడా ఆ చేతనత్వం ఉన్నటువంటి వ్యక్తులే. సివివి గాని, బ్లావిట్స్కి కాని, లారీ మాసే కాని, యోగానంద గాని, శ్రీరామ్ శర్మ ఆచార్య గాని, భగవతీదేవి గాని, అరవిందో, మాతా మిల, రామకృష్ణ పరమహంస, శారద, సిద్ధిసాయి, సత్యసాయి ఎలా జీవిస్తే అలా జీవించారు. మళ్ళా ఫ్లూట్ పెట్టుకుని ఇలా వంకర కాళ్ళు వేసుకుని ఉంటున్నారు అనుకోండి, అది కృష్ణ చేతనత్వం అవదు, అది బొమ్మ అవుతుంది. అది తేడా అర్థమైందా? కృష్ణుడిలాగా జీవించమన్నారని చెప్పి మీరు ఆ వేషం వేసుకున్నప్పుడు కాలేజీకి వెళ్తే చాలా ప్రమాదాలు వస్తాయి. అది చేయకండి. ఆ చేతనత్వంలో ఉన్నటువంటి వాడు ఈ దేశకాల పరిస్థితుల్లో ఇలా జీవించాలి అని చెప్తున్నారు వాళ్ళు. ఇలా జీవించండి. మీరు అలా జీవిస్తున్నామో మనం ప్రయత్నించండి. అందుకో చెప్పేది చింతామణే లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపద ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. తండ్రి డాక్టర్, అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నటువంటి చిన్న కుర్రాడు ఉన్నాడు. తండ్రి హాస్పిటల్ నుంచి చాలా ఆపరేషన్ చేసి అలసిపోయి వచ్చాడు. ఈ కుర్రవాడు ఏం చేస్తున్నాడు, పక్కన పడేసిన స్టెతస్కోప్ మెడలో వేసుకుని పరిగెట్టుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఏం చేస్తాడు అంటే, గురువులాగా మీరు యాక్ట్ చేయటం మొదలెడితే గురువు ఎంత అలసిపోయి ఉన్నా ఏం చేస్తాడు, ప్రీతో అంటే ఏంటి, గురువు ప్రీతి అయిపోతే ఏం చేస్తాడు, ప్రయత్నతి వైకుంఠం తీసుకుంటాడు. అంటే ఏం చేయాలి, ఇంతకీ మిమ్మల్ని నటించమంటున్నాను నేను. ఎలాగా, ఇలా కాదు, ఈ వేషం పాత ద్వాపర యుగ వేషం, ఈ వేషం, ఈ వేషాల్లో ఏదైనా ఒక వేషం పట్టుకోండి. డ్రెస్సులో కాదు సుమా, డ్రెస్సులో కాదు, వాళ్ళు ఎలా జీవించారో చూడండి. అందుకే సాయి చరిత్ర పారాయణం చేత చేయించేది ఆయన మాటలు, ఆయన చేతలు. వాడిని ఎలా జీవించాడో అలా జీవించండి మీరు. మీరు అలా జీవించడానికి ప్రయత్నిస్తే చాలా ఆనందిస్తాడు ఆయన. ఆయనలాగే జీవించలేం మనం. ఎలా జీవి ఆయన అనుకుంటాడా ఏంటి, ఆయన జీవించగలమని? జీవించగలిగితే మనం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాం? కానీ ఎప్పుడైతే మీరు మానసికంగా మనస్సు మార్చుకుని సావధాన మనస్సుతో అలా జీవించడానికి ట్రై చేస్తారో ఆనందిస్తాడు. ప్రయత్నతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. అంచేత ఇది భాగవత శాస్త్రము. సైన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఏం చేయాలన్నమాట, గురువులు చేసినట్టు చేయాలి దేశకాల పరిస్థితులు బట్టి. అంచేత చాలా బాగుంది మాస్టర్ మీరు చెప్పింది. అంచేత ఓ భిక్షాపాత్ర, ఓ కఫని వేసుకుని వెళ్ళిపోయి అడుక్కుంటాను ఐదేళ్లలో. ఇప్పుడు సాయాపం చేయటం లే, ఇప్పుడు ఆయన యోగాధిరాజ యోగి రాజ. అవునా? మరి ఇప్పుడు అడుక్కోడు ఆయన. మరి ఆయన శిష్యులు ఏం చేయాలి, వీళ్ళు యోగాదిరాజు యోగరాజులాగా జీవించండి మీరు. అది మీకు అర్థం అవటంలే. మీరు జీవిస్తే యోగిరాజులే మీరు. మీకు భయం. యూనివర్సిటీస్ లో వాటిలో రొటేషన్ సిస్టమ్ మీద హెడ్షిప్ వస్తుంది తెలుసు కదా. ప్రతి రెండేళ్లకు మూడేళ్లకు ఒకసారి అందరూ హెడ్ అవుతూ ఉంటారు. అంటే ప్రొఫెసరే కాదు, లెక్చరర్ కూడా హెడ్ అయిపోతాడు. రొటేషన్ లో ఒకసారి లెక్చరర్ కి హెడ్షిప్ వచ్చింది రెండేళ్లకి. ప్రొఫెసర్, ప్రొఫెసర్ తర్వాత రీడర్, రీడర్ తర్వాత లెక్చరర్. ఇప్పుడు వాడు ఎక్కడ కూర్చోవాలి, హెడ్ రూమ్ లో కూర్చోవాలి. ప్రొఫెసర్ ఎక్కడ కూర్చుంటాడు, ఇప్పుడు టైం టేబుల్ అయ్యాలి. ఎవడు చెప్పిన మాట వింటారు, హెడ్ అయిన లెక్చరర్ మాట యూనివర్సిటీ వాళ్ళు వింటారు, వైస్ ఛాన్సలర్ వింటారు, అందరూ వింటారు. కానీ వీడికి ఆ రోగం పోలేదే, నేను లెక్చర్ని అనుకుంటాను అంటే ఏం వెళ్తాడు మళ్ళా సార్ 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 అని హెడ్ దగ్గర రాకండి. అలాగా ఎందుకు వెళ్తాం, ఆ పని చేయకండి మీరు. మళ్ళా మీరు గురువులే. ఆ ధైర్యం తెచ్చుకోగలిగితే మీరు. అందుకే మొత్తము ఆధ్యాత్మ విద్య యొక్క మొదటి లక్షణం భగవద్గీతలో ఏం చెప్తాడు అంటే అభయం, ఫియర్లెస్నెస్. ఎందుకు భయం మీకు? మీరు సింహంక చెప్పాను నేను మొదటి క్లాసులో, గొర్రె సింహము కలిసి పెరిగాయి. సింహం పిల్ల గొర్రె పిల్లలతో కలిసి పెరిగింది. సింహానికి బలి అసహ్యం దాని మీద, దానికి గొర్రెలు ఎంత అందంగా ఉన్నాయో, వాటి కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయో, మరి సింహానికి కొమ్ములు లేవా, గడ్డం గొర్రెలకి గడ్డం లేదు. మంచిది, ఎన్ని డాక్టర్లు కలిసిందో అది గొర్రెల ప్రపంచంలో. దేనికోసం కలిసింది, కొమ్ములు రావాలని పోవాలని. దాని తర్వాత గొంతుకు ఒకటి మర్చిపోయాను, అవంతా అంశంగా మే అంటూ ఉంటే నేను గర్జిస్తున్నాను, అసహ్యంగా ఉంది గర్జన, నా గొంతుకు ఎలా అవ్వాలి. చివరికి ఒక సింహం చూసింది, దాన్ని సింహం చూసాయి, దాన్ని పట్టుకుంది, పట్టుకుని చెప్పింది, నువ్వు గొర్రెవి కాదు నువ్వు సింహానివి అని. ఇప్పుడు అది సింహంగా మారటానికి ఎన్ని సాధనలు చేయాలి, మీరు అదే అర్థం చేసుకోండి. చేత సాయి ముత్తుకున్నాడు నన్ను, సాధనలు అడుగుతారు మర్రో, మంత్రాలు అడుగుతారు మర్రో, నేను ఎక్కడి నుంచి చెప్పేది అని. ఆయన ఏడుపు అర్థమైందా ఎందుకన్నాడు? వై హీ వెప్ట్ లైక్ దట్, ఉపవాసం చేసేవాళ్ళని చేయొద్దన్నాడు. చేయలేను అంటే అర్థం ఏంటి? అక్కడ రెండు తప్పే. ఇది నచ్చిన మాస్టర్, ఇంకా మేము టీ కాఫీలు అన్ని తాగొచ్చు, నేనేం చెప్పలేదు. సింహం శిరిధి సాయి ఏం చేశాడో అది చేయండి, నేను చెప్పింది కాదు. అర్థమవుతుంది ఏంటో మీరు అయిపోండి అలాగా. ఆ సింహం పిల్ల సింహంగా మారటానికి ఎన్ని క్షణాలు కావాలి? తక్షణమే. కానీ ఆ బలం పుంజుకోవడానికి టైం పట్టచ్చు. ఈ గద్దె అంతా తింది కదా గొర్రెగా, ఇప్పుడు మాంసం తినాలి కదా, మరి మాంసం తిని మళ్ళా కాస్త బలం రావాలి, దానికి టైం పట్టచ్చు. అంత టైమే పడుతుంది తప్ప అది సింహమే. అది ఆ మానసిక స్థితి చెప్తున్నాడు. శ్రీమద్ భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం ఏతస్మాదపరంకించన్ మనశుద్ధేన విద్యతే జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. అనేక జన్మాంతరాల పుణ్యము వల్ల ఈ భాగవతాన్ని మీరు వినగలుగుతున్నారు. అంటే ఈ భాగవతాన్ని ఎవరు వినగలుగుతారు? సింహం పిల్లలు. మీకు అర్థం అయిపోయింది, కానీ ఇంకా లోపల ఏమో ఏమో వదిలేయండి అంతే. లేకపోతే ఇది వినటానికి రారు మీరు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతిదీ కూడా ప్రీ డెస్టినేటెడే. ప్రతిదీ కూడా ఖచ్చితంగా నిర్ణయింపబడి ఉంటుంది. మరి యోగ వాసిష్టంలో వాటిలో స్వాతంత్రం ఉంది మనిషికి. ఆ స్వాతంత్రం ఎలాంటిది అంటే, మీ ఇంట్లో మీరు స్వతంత్రులే, మీ ఇంట్లో మీరు మీ ఇష్టం వచ్చేది చేసుకోవచ్చు. మరి పక్కింట్లోకి వెళ్ళి అంత స్వాతంత్రమే. మీకున్న స్వాతంత్రం ఎంతవరకు ఉంటే లిమిటెడ్, మిగతాది అంత చోట్ల మీరు అస్వాతంత్రులే. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మహాభాగవతం దగ్గర నుంచి, భీష్ముడు మృత్యువు దగ్గర నుంచి, మన పిల్లవాడు పరీక్షలో పాస్ అవుతాడా పాస్ అవడా దగ్గర నుంచి అంతా కూడా ప్రీ డిటర్మిండే. వీసమెత్తు కూడా తేడా లేదు. మీ బాధలు కూడా అందుకే వస్తాయి. బాధలు తగ్గే టైంకి గురువు దగ్గరికి వెళ్ళటం కూడా ప్రీ డిటర్మిండే. అంతవరకు మీకు గురువు దగ్గరికి వెళ్ళాలనిపించదు, ఏదో కారణం వల్ల వెళ్ళాలి. మీరు బాధ తగ్గే టైం వచ్చినప్పుడు మీ వల్ల అయినా వెళ్తారు, లేకపోతే ఎవరి ద్వారా అయినా వెళ్తారు, లేకపోతే యాక్సిడెంటల్ గా అయినా వెళ్తారు. యాక్సిడెంటల్ గా వెళ్లి మహానుభావుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు వేమన. అసలు గురువు ఇంకోడెవడకో దీక్షిస్తానన్నాడు, కానీ నిద్ర అలవాటు కదా దీక్షిస్తానన్నవాడు మర్చిపోయాడు. వేమన యాక్సిడెంటల్ గా వెళ్ళాడు అక్కడికి, వేమన అయిపోయాడు. అంచేత మనకేమనిపిస్తుంది, స్వాతంత్రం ఉందేమో, వాడు వెళ్లాలనుకుని వెళ్ళలేకపోయాడు, వీడు వెళ్లాలనుకోకుండా వెళ్ళాడు. కానీ ఇవి రెండు కూడా ప్రీ డిటర్మిండే. ఇవి రెండు కూడా మొదటి నుంచే డిటర్మిండే. అదే అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అందుకు ఇది చెప్తున్నాను, కష్టాలు మీరు ఎంతకాలం అనుభవించాలి అనేది కూడా మీరు నిర్ణయించుకునేది. నేను కష్టాలు అనుభవించను గురువు దగ్గరికి వెళ్ళుకోండి, లేదు నేను కష్టాలు అనుభవిస్తాను. చాలా మంది గురువుని బహా అనుగ్రహం చేస్తూ ఉంటారు, నా కష్టం కూడా మీ మీద పెడితే గురువు గారు మీరు ఎలా భరిస్తారు? అసలు ఎంత గొప్ప తెలివితేటలో అర్థం చేసుకోండి. అది ఏంటి వాడు ఎంత వాడు హృదయ వైశాల్యం మీరు అర్థం చేసుకోండి. అసలు గురువు హృదయం ఏముంది? అసలు శిష్యుడి యొక్క హృదయ విశాలత గురువు మీద, అసలు కరుణ, కరుణాసాగరుడి మీద కరుణ. దానికి రమణ మహర్షి పాపం చిన్నక చెప్పాడు. ఒకడు ట్రైన్ ఎక్కాడు విజయవాడలో, పెద్ద చదివేం లేదు, మొదటిసారి ట్రైన్ ఎక్కుతున్నాడు, పెద్ద పెట్టి తీసుకెళ్తున్నాడు, బరువు అయిన పెట్టి తల మీద పెట్టుకుని. సరే ఏదో ఎక్కాడు. ఎక్కాక ట్రైన్ లో ఉన్న వాళ్ళు అన్నారు, పెట్టి కింద పెట్టేరా నాయన అని. మీ బస్తీ వాళ్ళకి మర్యాదలు తెలియవు. ట్రైన్ నన్ను మోస్తోంది కదా, నా పెట్టి బరువు కూడా అది ఎందుకు మోయాలి? ఇది మీరు, మీ బరువులన్నీ మోసేది గురువే. నువ్వు పెట్టినా పెట్టకపోయినా మోస్తోంది అది గురువే. నీకు తెలిస్తే ఈ శాస్త్రం తెలుసు, తెలియకపోతే తెలియదు మీకు, అది వేరే విషయం. కానీ వీళ్ళు అనుగ్రహిస్తారన్నమాట గురువుని. చేయకండి ఆ పిచ్చి పని. గురువు మీద బాధ్యత పడేయటం నేర్చుకోండి. ఎలా పడేయాలి అన్నది పై ప్రాక్టీస్ వస్తుంది. మనకి పట్టుకోవటం బాగా అలవాటు అయిపోయింది, వదలటం అలవాటు అవలే, నిజంగా అలవాటు అవలే. అందుకే పట్టుకోవటానికి ఏదో ఒకటి నేర్పుతూ ఉంటారు, ఈ మంత్రాన్ని పట్టుకో అంటాడు. ఈ మంత్రాన్ని పట్టుకుంటేనే అవన్నీ వదిలేస్తామని. కానీ ఈ మంత్రంతో పాటు అవన్నీ కూడా పట్టుకుంటాం. గురువుకి మించిన శిష్యులు మనం. అంచేత జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాడు. ఏతస్మాదపరం కించన్ మనశుద్ధ్యైన విద్యతే జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. అంచేత చాలా ఆనందాన్ని అనుభవించండి ఈ వాక్కులు. సూతుడు శోన్కునుడు చెప్పినది, సనకాదులు నారదుడికి చెప్పినది, గోకర్ణుడు బృందగారికి చెప్పినది, శుకమహర్షి పరీక్షితికి చెప్పినటువంటి ఈ భాగవతము చాలా చాలా పుణ్యం ఉంటే తప్ప మనం వినలేము. కానీ ఇంత ఆనందంగా ఇంతసేపు మనం వినగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంది. కానీ ఆ అనుగ్రహాన్ని మీరు పెంపొందించుకోండి, మళ్ళా దారి తప్పకండి, బరువంతా ఆయన మీద పడేయండి. ఏం చెప్పాను నేను, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ మొత్తం గురువు మీద పడేయండి, మొత్తం గురువు మీద పడేయండి ఈ క్షణం నుంచి. పడేశాక చేయాల్సింది చేయండి. ఇప్పుడు ట్రైన్ ఎక్కాడు వాడు, ట్రైన్ ఎక్కాక మంచినీళ్ళు తాగడా భోజనం చేయడా? భోజనం చేస్తూ ఉంటాడు మంచినీళ్ళు, ట్రైన్ తన పని తీసుకుపోతూ ఉంటుంది. వీడు భోజనం మానేస్తే వెళ్లాల్సిన చోటుకి వెళ్ళాక వీడిని అవడం మూసుకెళ్ళాలి. అంచేదా మీ నిత్య నైమిత్తిక కృత్యాలు, దేశకాల పరిస్థితులు బట్టి మీ సామాజిక నియమాలు, మీ మీ రోల్స్ ఎలా ఉన్నాయో వాటిని ప్లే చేయండి. కానీ బరువు ఎవరి మీద ఉంది? గురుదేవుల మీద ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితేషుకే సుధా కుంభం గృహీత్వైవ దేవా తత్ర సమాగమన్. శుక మహర్షి పరిచిత్తుడికి కథ చెప్తున్నప్పుడు దేవతలు అమృతం తీసుకుని వచ్చారట లంచం ఇవ్వటానికి. అంచేత మనం ఏం గాభరా పడక్కర్లేదు, మనం లంచం ఇచ్చేయచ్చు. అంటే లంచం ఎప్పటి నుంచి ఉందో మీరు హిస్టారికల్ గా రిఫరెన్స్ ఇచ్చి చెప్పొచ్చు. మీరు లంచం పుచ్చుకోవచ్చు, ఇవ్వచ్చు అని. ఎవరిచ్చారు లంచం? దేవతలు. ఎవరికి ఇద్దామని? శుక మహర్షికి ఇద్దామని. శుక మహర్షి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరీక్షితుడు భాగవతం చెప్పబోతున్నాడు. వాడిచ్చిన లంచం సరిపోకపోతే ఏం చేస్తాం? తీసుకుంటావా? అదే అన్నట్టు శుక మహర్షి కూడా. ఎక్కడ భాగవతం, ఎక్కడ అమృతం, బేరం కుదరదు పోపం అన్నాడు. అంటే ఎంత అద్భుతం అర్థమైందో మీకు. దేవతలు, దేవత్వం ఎందువల్ల ఉన్నది? అమృతం వల్ల ఉన్నది. ఆ దేవత్వాన్ని వదిలేసుకోవటానికి రెడీ అయ్యారు వాళ్ళు భాగవతం తెలుసుకుందామని. కథ అంతరార్థం అది, లంచం కాదు. కథ అంతరార్థం ఏంటంటే దేవతలు, మాకు దేవత్వం వద్దు. దేవతలు దేనివల్ల దేవతలు అయ్యారు? అమృతం వల్ల దేవతలు అయ్యారు వాళ్ళు. మాకు అమృతం వద్దు, ఆ భాగవతం కథ చెప్తే చాలు అంటే ఏమన్నాడు శుకుడు? దేవతలకి భాగవతం వినే హక్కు లేదు అన్నాడు. దేవతలకి భాగవతం వినేటువంటి అధికారం లేదు, మీకు ఉంది. మానవులందరికీ ఉంది అధికారం. అంటే మీరు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించుకోండి. ఇవాళకి అక్కడ ఆపుదాం, మళ్ళీ మొదటి నుంచి చదివేద్దాం. ఈసారైనా దయ ఉంచి ప్లీజ్. లేకపోతే ఈసారి మీరు చేసుకోకపోతే మీ కాళ్ళకి నేను దండం పెట్టాల్సి వస్తుంది. అందరినీ నిలబెట్టి ఏం చేయాలి మీరు? శ్లోకాలు రాసుకురండి. పాపం ఎంత గొప్పది, దేవతలకు కూడా దొరకంది, మీకు హాయిగా ఇచ్చేస్తూ ఉంటే అదే పొగరంటే మరి వద్దు. కాస్త ప్రేమ తెచ్చుకోండి భాగవతం మీద. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాత్మ్యం. కృష్ణం నారాయణం వందే. కృష్ణం వందే వ్రజప్రియం. కృష్ణద్వైపాయనం వందే. కృష్ణం వందే పృథాసుతం. అథ ప్రథమోధ్యాయ. దేవర్షి నారదుడు భక్తిని కలుసుకునుట. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు. తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. నైమిషేషు తమాసీనం అభివాద్య మహామతిం. కథామృతరసాస్వాదకుశలః శౌనకోబ్రవీత్. శౌనకువాచ అజ్ఞానధ్వాంత విధ్వంసం కోటి సూర్య సమప్రభ. సూతాఖ్యాయ కథాసారం మమ కర్ణరసాయనం. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్. మాయామోహ నిరాశశ్చ వైష్ణవై క్రీతే కథం. ఇహ ఘోరే కలో ప్రాయో జీవశ్చాసురతాం గతః. క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం. శ్రేయసామ్యద్భవత్ శ్రేయః పావనానాం చ పావనం. కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వదనాత్. చదివాను. సాధనం తద్వదాధునా చింతామణిర్లోకసుఖం సురద్రుత్సర్గ సంపదాం. ప్రేచ్ఛతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. సూత ఉవాచ ప్రీతి శౌనక చిత్తేతే చతో వాచ్మి విచార్య చ సర్వ సిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం. భక్త్యోఘవర్ధనం యచ్చ కృష్ణ సంతోష హేతుకం. తదహం తేభి దాస్యామి సావధానతయా శృణు. కాలవ్యాలముఖాగ్రాస త్రాస నిర్ణాశ హేతవే. శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితం. ఏతస్మాదపరం కించన్ మనశ్శుద్ధ్యైన విద్యతే. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితే సుఖే. సుధాకుంభం గృహీత్వైవ దేవా తత్ర సమాగమన్. అజోపి సన్ వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. కశ్యపు కళ్ళు మూసుకుని ఆ జగద్గురువు యొక్క శరణులో నేను ఏ పని చేస్తున్నా కూడా నిరంతరము ఆయన యొక్క శరణాగతి. పానీయంబుల ద్రావుచన్ గుడుచుచన్ భాషించుచన్ హాసలీలా నిద్రాదులు చేయుచన్ తిరుగుచన్ లక్షించుచన్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళే చింతామృతాస్వాద సంధానుడే మరిచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. ఆ మానసిక స్థితిలో ఏ పనులు చేస్తున్నా కూడా జీవితంలో మనము ఆ స్థితిలోనే ఉంటాము. కానీ ఒక ఆర్తి మనసులో ఉంటుంది. ఏంటి ఆర్తి అంటే కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. ఆ మానసిక స్థితిలో 7 రోజులు ఉండండి. చెప్పినవి చేస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆనందంగా ఉండండి, సుఖంగా ఉండండి.